స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేల్పు అయిన శ్రీమతి మల్లిన సుబ్బాయమ్మ గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు సభను ప్రారంభించుచున్నాము. ఎందో స్కందం చివరి రోజు భాగవత ప్రవచనాలకు ఇదే మా స్వాగతం. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు నాగలక్ష్మి.
నాగలక్ష్మికి సహకరించడానికి వచ్చిన నా పేరు రోజా. అభినవ సుఖ ఆంధ్ర మురారి సరస్వతి పుత్ర బ్రహ్మశ్రీ వర్ధిపతి పద్మాకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం.
బ్రహ్మశ్రీ వర్ధిపతి పద్మాకర్ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా వెనిగళ్ల మధుసూదన్ రావు గారిని కోరుచున్నాం.
క్షీరసాగర మదనంలో మందరగిరి పర్వతాన్ని చినకగా చివరిగా వచ్చిన అమృతాన్ని రాక్షసులు సొంతం చేసుకుంటారు.
కానీ అతి సౌందర్యవంతురాలైన జగన్మోహిని చూసి కామంతో కళ్లకు పొరలు కప్పగా వాళ్ళు ప్రాణాలకు తెగించి కష్టపడి సంపాదించిన అమృతాన్ని పోగొట్టుకున్నారు. ఎంతటి మహాత్ములైనా కామ క్రోధాదులను జయించకపోతే ఆ రాక్షసుల సర్వస్వం కోల్పోతారు.
యుద్ధంలో సర్వం కోల్పోయి కడ ప్రాణంతో విలవిలలాడుతున్న బలిచక్రవర్తి గురుభక్తి మళ్ళీ ఎలా చక్రవర్తిని చేసిందో విని ఆశ్చర్యపోయాం.
దైవశక్తికి దీటుగా నిలబడేది ఏదైనా ఉందంటే అది గురుభక్తేనేమో. అందుకే ఆ శక్తిని ఎదుర్కొంటానికి ఆ శ్రీహరే వామనుడిగా ఈ భూమి మీదకు దిగిరావలసి వచ్చింది.
గురుభక్తితో పొందిన సామ్రాజ్యాన్ని సుఖ సౌఖ్యాలకు వాడకుండా యజ్ఞ యాగాదులకు ధన ధర్మాలకు వాడటం వల్ల పొడమి పులకించి ఒక చెట్టుకి 10 రకాల పళ్ళను కాయించిందట.
నియమనిష్టలతో భక్తితో శ్రీహరిని సేవిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. ఆ నారాయణుడి మహాభక్తురాలైన అతిథి అలాగే కదా శ్రీహరిని తన గర్భంలో ధరించింది, వామనుడిని కొడుకుగా పొంది ధన్యురాలయ్యింది. మనం కూడా ఆ దితిల మన హృదయ ద్వారాలను ఆ చిన్ని కృష్ణుని గురించి తెరిచి ఉంచి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించి భక్తితో నీవే శరణ్యం కృష్ణ అని అంటే మనం పొందలేనిది ఏముంది.
ఈ విషయాన్ని ఎంతో విదిశం చేస్తూ ఒక మహాకవి రాసిన సంస్కృత శ్లోకాన్ని మీకు పాడి వినిపించాలని ఉంది, అనుమతించండి.
స్వాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, కృష్ణ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ, కృష్ణ. భోగదాత సులభ విష్ణ భోగదాత సులభ పుష్పగంధ కలభ కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంత స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ 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 ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువలయ పీత మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ మర్దన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శత కోటి అసమ పరాభవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రవి సాగస సాగస రజీవ తీజన మానస పూజిత మధుర మధుర రవి సాగస సాగస ప్రజీవ తీజన మానస పూజిత సా గప గరి పగరి సదస సరి గప సద పగరి పగరి సదస సరి రి గ గప గ స స దప ప గరి రి పగరి సదస సరి గ రి గ ప గ ప గ స తమ గరి పగరి సదస తదితం తం తిక్తం తం 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 స తమ గరి పగరి సదస తదితం తం తిక్తం తం 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 స తమ గరి పగరి సదస తగ తరి పోగుందన గిడ తగది తగ తరి పోగుందన గిడ తగది తగ తరి పోగుందన గిడ తగది తగదరి కుకుందన 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 గిడ తగది స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ హరే కృష్ణ హరే
పంతొమ్మిదో తేదీ నుండి మరలా భాగవతంలోని 9వ స్కందంలో మార్కండేయుడు అంబరీషుడు గంగా భాగీరథులు శ్రీరాముడు పరశురాముడు కార్తవీర్యుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు యయాతి దేవయాని దుష్యంతుడు శకుంతల గూర్చి వినిపించడానికి బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాథం గారు మన గ్రామం రానున్నారు. అందరూ వచ్చి ఆ కార్యక్రమానికి కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
గురువు గారి ప్రవచనం అయిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది, అది కూడా అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. సన్మానమైన తర్వాత గురువు గారు క్రిందకు వచ్చి కుర్చీలో కూర్చుంటారు, గురుదక్షిణ సమర్పించవలసిందిగా కోరుచున్నాము.
భక్తితో గురువు గారికి సేవ చేస్తూ చక్కటి భోజనం సమకూర్చిన సుధాకర్ గారికి మన గ్రామ ప్రజల తరఫున మన సభ్యుల తరఫున వారికి మన కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
భాగవత ప్రవచనాలు ఎప్పుడు చెప్పుకున్నా రుక్మిణి కళ్యాణం చివరి రోజున ప్రస్తావించడం మన ఆనవాయితీగా వస్తుంది. కావున ఒక పద్యం మీకు వినిపించాలని ఆశపడుతున్నాం.
ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుష భువనమో జన్మములకు.
ఇంతటితో మా పరిచయ వాక్యాలు ముగిస్తూ గురువు గారిని వారి ప్రవచనం ప్రారంభించవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.
ఈ విడత భాగవత కార్యక్రమం ఈ రోజుతోటి ఒక్కొరికి వస్తున్నది. అష్టమ స్కంధం పూర్తవుతున్నది. ఏ స్కంధానికి ఆ స్కంధమే విచిత్ర కథ విశేషాలతో కూడిన భాగవతం అర్థమవ్వాలి అంటే 1000 జన్మలెత్తిన అర్థమవుదు. అందుకే ప్రారంభంలోనే భాగవతము తెలిసి పలుకుట చిత్రం అన్న చిత్రం వేరు, కష్టం వేరు. చిత్రం అంటే ఇందులో పై కనపడేది ఒక రకంగా ఉంటుంది, కానీ అందులో అంతరార్థాలు వేరుగా ఉంటాయి. అనేక విశిష్టతలతో కూడినటువంటిది. ఒక్కో చోట శబ్దం వేరు, దానికి అర్థం వేరు. శబ్దానికి అర్థానికి మధ్యలో పొంతన తెలియాలి. అసలు పోతన గారంటేనే సంస్కృతము తెలుగు రెండూ కూడా ఒకదాన్ని మించిన ఒకటి. సంస్కృతంలో ఆయన ఒక కోణంలో రాశాడు, పోతన గారు కూడా అంతే. లేకపోతే ఎక్కడన్నా చిన్ని మగవాణి కనినట్టు అంటారు, అంటే చిన్న మగవాడిని కాకపోతే నా అంత పొడుగున వాడిని ఎవడన్నా కనగలడా, అలా కనగలిగేవాడు ఎవడన్నా ఉంటే రెండో చదువుద్దాం, ఈ దండవాడికి వేసేస్తాను. అంటే చిన్న మగవాడిని కాకపోతే పెద్ద మగవాడిని ఎలా కంటాడు? కానీ చిన్ని మగవాడు అంటే అదొక జాతీయం. లేక లేక ఇక పిల్లలు పుట్టినప్పుడు ఎవరికైనా పిల్లలు పుడితే వాళ్ళని చిన్ని మగవాడు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక ఆవిడకి ఇంకా పిల్లలు పుట్టని డాక్టర్ గారు కూడా డిక్లేర్ చేసేసిన తర్వాత ఏ షష్ఠి పూర్తికో చివరి క్షణాల్లో పుడుతుంటే ఈ వచ్చిన బామ్మలు కూడా మళ్ళీ తల్లులు అవుతున్నారే. అలా లేక లేక పుట్టే పిల్లలు ఎవరైనా ఉంటే వారిని చిన్ని మగవాళ్ళు అంటారు. ఇలాంటివి అనేకం ఉన్నాయి భాగవతంలో. అందుకే భాగవతం తెలిసి పలుకుట చిత్రం అని ఒక గుచ్చుకొచ్చాడు ఆయన, సన్నాయి నొక్కు నొక్కాడు. అటువంటి భాగవతం నా నేర్చిన భంగి మీ అందరికీ కొంత చెప్పగలిగాం. దైవానుగ్రహం ఇది. నేను నిమిత్తమాత్రుడను. నేను అమ్మవారి దగ్గర ఎప్పుడు అంటూ ఉంటా, నేను ఒక నిమిత్తమాత్రుడు, నన్ను ఒక ఆయుధంగా ఒక పనిముట్టుగా చేసుకుని ఇన్ని ఘనకార్యాలు చేయిస్తోంది ఆ జగదంబ. పూర్తిగా తల్లి పాదపద్మాలు ఆశ్రయిస్తే మనం ఏదైనా సాధించగలుగుతాం. జగదంబ పాద పద్మాంకితమైన జీవితంతో ఈరోజు కూడా స్వామివారి యొక్క దివ్య కథలు కొంత ఉచ్చరించుకున్నాక మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు దశమ స్కంధం చెప్పుకుందాం. ఎన్నెన్ని విశేషాలు. రంతిదేవుడు అని ఒక మహానుభావుడు ఉంటాడు, ఆయన కథ వస్తుంది. ఇందాక నవమస్కంధం గురించి చెబితే ఆ విషయం మర్చిపోయారు మన వాళ్ళు. అసలు మొత్తం నవమస్కంధంలో రంతిదేవుడి చరిత్ర ఒక విశిష్టత అన్నమాట. ఆయన రోజు 2000 ఆవుల్ని యజ్ఞగుండంలో వేసి వీళ్ళందరినీ మోక్షానికి పంపించిన మహానుభావుడు ఆయన. అంతటి వాడు. అది మనకి భాగవతంలో, భారతంలో, శాంతిపురంలో కూడా చెబుతాడు. హేమహీమీలు పుట్టిన దేశంలో మనం పుట్టాం, మన అదృష్టం ఇది. ఇటువంటి స్థితిలో ఇక్కడ కూడా ఈ దిక్మాల వాళ్ళ ఊపేవాడు పుట్టుకొచ్చి ఈ మధ్యన దీన్ని పాడు చేసేస్తున్నారు. ఆ పాడు చేస్తున్న ప్రదేశంలో ఆ పాడును కాపాడటానికి కోసం మన డాక్టర్ గారు ఆవిర్భవించారేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇది మూఢమి. మూఢమిలో కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు మూఢులు కాకపోతే అవుతారు. అటువంటి వాళ్ళకి అన్యమతాల వాళ్ళకి మాయించి అత్యద్భుతమైన దివ్యశక్తిని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక అధ్యాత్మ జ్యోతిని లోకానికి అందిస్తున్న ఈ ఉండరాజవరం భవిష్యత్తులో నూతన నైమిశాఖ్యారణ్యమై 10 కాలముల పాటు ప్రపంచ ప్రసిద్ధి పొందుగాక అని మరొక్కసారి మండలాశాసనం చేస్తూ పరమపూజ్యుడు బలిచక్రవర్తి ఎదురుగుండా ఉన్నవాడు ఎవడో ఆయనకు అక్కర్లా. ఆ మహానుభావుడికి వచ్చిన వాడు ఒక అర్థి, వాడు ఒక బ్రాహ్మణుడు, అది కుర్రాడు, వటు బ్రహ్మచారి. అడిగాడు ఇవ్వడమే. అసలు దాతలు ఎప్పుడు అలాగే చూస్తారట. ఇంటికి అతిథి వస్తే అతని కులశీలం అడగకూడదు అని మార్కండేయ పురాణం చెబుతున్నది. అతిథిల్ కాల సమాగతున్ ఘనబుభుక్షాత్తున్ పథిశ్రాంతు ఆతత మార్గోత్తత ధూళిధూసరిత గాత్ర స్వేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగలి అవిప్రు మహాత్ముని ప్రజాపతిగా చింతింపుచు. ఇంటికి అతిథి వస్తే, మధ్యాహ్నం పూట భోజనం కావాలని వస్తే వాడిని రాగానే నువ్వు మావాడివా కాదా, స్నానం చేసిరా, మంచి బట్టలు మార్చుకో, లేకపోతే నువ్వెవడివి, ముష్టాడివా, ఈ ప్రశ్నలు వేయకూడదట. కాళ్ళు కడుక్కో తర్వాత పెడతాను అనకూడదట. ఆ వ్యక్తి ఎవడైనా అజ్ఞాత కులాభిధానం అంటే వాడి కులం మొదలు పేరు మనకు అనవసరం, అది తెలియని వాడు. వాడు వచ్చాడు, వాడి ఆకలితో ఉన్నాడు, మన ముందు అన్నం పెట్టి పూజించాలి. వాడు విష్ణువు, అతడే ప్రజాపతి. అలా వాడికి పెట్టకపోతే మహాపాపం. ఒక అన్నదానం దగ్గర మాత్రం మన వాడు అవునా కాదా అని ఆలోచించడం వంటి మహాపాపం మరొకటి లేదు. అంతటి జ్ఞానం కలిగిన వాడు బలిచక్రవర్తి కాబట్టి అతన్ని పూజించి ఏం కావాలన్నా ఇస్తానంటే ఆయన నేను ఒంటి వాడిని మూడు అడుగులు చాలన్నాడు. ఆయన ఒంటి వాడలేను ఒకడు చుట్టము లేడు వరులు కారు నాకు వరుల కవుదు. నేను ఒంటరి వాడిని, నాకే చుట్టం లేదు, నేనెవరికి అపకారం చేయను, అందరికీ నేను కావాలి, నాకు మాత్రం ఎవ్వరూ ఉపయోగపడరు అన్నాడు. ఒకసారి ఆలోచిస్తే మనం భగవంతుడికి ఏమైనా సేవ చేస్తున్నామో గట్టిగా మాట్లాడితే ఆయన సృష్టిలో ఉన్న పదార్థాలు హాయిగా భోజనం చేస్తున్నాం, ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నాం, ఇంత అన్నం నైవేద్యం పెట్టడానికి, మనం తినే అన్నం నైవేద్యం పెట్టడానికి కూడా ఎంతోమంది వాడు బద్దకిస్తున్నారు. భగవన్ నివేదన చెయ్యకుండా తిన్న ఆహారం రక్తంతో సమానం, అది నీచమైన మలమూత్రాలతో సమానం అంటోంది భగవద్గీత. వాడికి పెట్టాలి, లేకపోతే ఆసుర భోజనం అది. అన్నం తినేటప్పుడు ఆ వాడికి అలా చూపించు సార్. అందుకే ఆయన చెప్పాడు, వరుల కగుదు నేను అందరికీ అవుతాను, నాకు మాత్రం ఎవరూ కాదు. నేను మూడు అడుగులు అడుగుతున్నా నిమ్మన్నాడు. అప్పుడు ఆయన వన్నదంతా నిజమేనయ్యా, ఉన్న మాటలలో ఒప్పును విప్రుండ వృద్ధ సమ్మతంబు, నువ్వు అన్నవన్నీ నిజమే. పెద్దలు ఇలాగే చెప్పారు, కోటీశ్వరుడి దగ్గరికైనా వెళ్ళి నీ దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి నీ కోట్లన్నీ నాకు ఇచ్చేయి, నువ్వు మాత్రం చింకి కోట్లు కట్టుకో అనకూడదు. వెళ్ళి ఏదో ఉడత అడిగినట్టు అడగాలి, చాలా చిన్న పదార్థం అడగాలి. నా కొట్టువాడు ఎవడుతాడు మహా అయితే, రెండు అరటిపడి పెట్టండి అని అడుగుతాడు. ఈ ఇచ్చేవాడు రెండు అరటిపడి అడిగితే ఓ పండించిపోతాడు. పాపం మైసూరు మహారాజు గారి దగ్గర ఉపన్యాసం చెప్పాడు ఆదిభట్ల నారాయణదాస్ గారి హరికథ. హరికథ పూర్తయ్యాక మైసూరు మహారాజు గారు ఏం కావాలో కోరుకోమంటే వడయార్లు అంటారు వాడిని. ఇప్పటికి కూడా దుర్గాదేవి ఉత్సవాలు బాగా చేస్తారు మైసూరులో. ఆయన అడిగితే ఈయన కోరుకున్నట్టు ఏమని ఒక బుట్టెడు బెంగుళూరు వంకాయ ఇప్పించండి, ఇంటికెళ్ళి కూర చేయించుకుని అంటే మావిడితో అన్నాడు. రాజుగారు అడిగితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బంగారం వేయరు మరి, అయితే వంకాయ కూర అడిగి పట్టుకుపోయాను. ఏం చేస్తాం పండితులు ఇంతే, అంతకు మించి అడగలేదు. ఏ కూరమ్మ గారు అడిగితే ఇంత ముక్కు పొడి ఇప్పించడం చాలా నాకు ఇంకేమిటి అంటేనే. అంత అమాయకత్వం అంటే పండితులకి, నిజమైన పండితుడికి అయితే వేరే వస్తువు వ్యామోహం ఉండదు, ఊరికే అంటాడు తప్ప. అందువల్ల నీవు కూడా అమాయకత్వంతో మూడు అడుగులు అడుగుతున్నావు కానీ నాలాంటి చక్రవర్తి దగ్గరకు వచ్చి మహారాజు దగ్గరకు వచ్చి కేవలం ఈ మాత్రం అడుగుతావా? వసుధా ఖండము వేదితో గజములం వాంఛించితో వాజులం వ్యసనూహించితో యువతులం వీక్షించి కాంక్షించితో పసివాలుండవు నేరవీవడుగ నీ భాగ్యం బులిపాటిగాక అసురేంద్రుండు పదత్రయం బడుగ ఈ అల్పం బులి నేర్చునే. ఏవయ్యా ఇంత భూమి అంతా నా దగ్గర ఉన్నది, ఇందులో ఒక ముక్కడుగు ఆసియాఖండం కావాలా ఐరోపా ఖండం కావాలా అడిగి ఇచ్చేస్తాను, లేదా దిక్కుమాలి యూఎస్ఏ మొత్తం అంతా అప్పగించేస్తాను కెనడా మెక్సికోలతో కలిపి. అలాంటి భూఖండం కోరుకోవాలి, అది కుదరకపోతే వాజులం వ్యసనూహించితో గుర్రాలు కోరుకో, కావలసినన్ని గుర్రాలు ఇస్తాను. గజములం వాంఛించితో ఏనుగులు కోరుకుంటావు అవి ఇచ్చేస్తాను పట్టుకొచ్చి, లేదా ఇంకా పెళ్ళికాని కుర్రాడివి కనుక బోరెడన్ని సంబంధాలు చూస్తాను, మంచి అందమైన స్త్రీలను చూపిస్తాను, నీకు నచ్చిన వాడు పెళ్లి చేసుకో. నువ్వు చిన్నపిల్లాడివి అడగడం చేత కాదు పాపం, చాక్లెట్ అడుగుతున్నావు నా దగ్గరకు వచ్చి. నీ భాగ్యం ఇంతేనా, ఇంతటి మహారాజు దగ్గరకు వచ్చి కేవలం మూడు అడుగులు అడుగుతావా, ఇంతేనా నీ అదృష్టం? చచ్చచ్చా, నువ్వు అలా అడిగినా నిన్ను ఎలా పంపడం నాకు ఇష్టం లేదు, రాక్షస చక్రవర్తిని నేను, నీకు ఇంత చిన్న వస్తువు ఇచ్చి ఎలా పంపిస్తాను, కావలసినంత సంపాదిస్తాను తప్ప కోరుకో ఇంకేం కావాలో అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు చిరునవ్వు నవ్వుతూ, నువ్వు అన్నీ నిజంగానే పలుకుతున్నావు, మనస్ఫూర్తిగా ఇద్దామని అనుకుంటున్నావు, కానీ నేనేం చేసుకుంటానయ్యా, నేను బ్రహ్మచారిని, నాకు పెళ్ళి పెటాకులు అక్కర్లా, హాయిగా తపస్సు చేసుకుంటాను, యజ్ఞాలు చేసుకుంటాను, వీలుంటే ప్రణవ పీఠానికి ఉపన్యాసం చెప్పి ఆయన పెట్టి అంత పులిహారు వేసిపోతాను అభిషేకం చేసుకుని. అంతేగాని అబ్బాయి ఈ ఏనుగులు ఎందుకు, ఈ గుర్రాలు ఎందుకు, స్త్రీలు అమ్మో వాళ్ళతో అసలు నేను పడలేను, నా వల్ల కాదు, మళ్ళీ సినిమాకి తీసుకెళ్ళడం అంటే టిక్కెట్లు కొనడం నా వల్ల కాదు. గొడుగో నాకు కావలసింది ఎండాకాలంలో ఎండలు ఎత్తి మీద పడకుండా గొడుగు. పూర్వం ఎండకే వాడేవారు గొడుగులు, ఇప్పుడు వర్షానికి వాడుతున్నారు. కానీ అసలు గొడుగుకి పేరేమిటో తెలిసినా ఆతపత్రము అని. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర. ఆతపాత్ అంటే ఎండ నుండి త్రాయతే రక్షిస్తుంది కనుక ఆతపత్రం అన్నారు. పూర్వం ఎండలో వెళ్ళేటప్పుడు గొడుగు వేసుకెళ్ళేవారు. ఎందుకంటే సూర్యుడి కిరణాలు సరాసరి ముఖం మీద పడితే ముఖం పాడైపోతుందిట. ఆ రోజుల్లో వాళ్ళంత సైన్స్ తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఎండల్లో తిరగకండి, ఇదేదో సన్సైషన్ వల్లకాడు దిక్కుమాలు రకరకాలైనటువంటి క్రీములు చెబుతున్నారు. ఆ పేర్లు కూడా రావు మనకి. ఈ క్రీములు రాసుకుంటున్నారే ఇవేమక్కర్లా, ఒక గొడుగు వేసుకెడితే హాయిగా వెళ్ళచ్చు మనం. అలా గొడుగు వేసుకెళ్లకుండా వెళితే ఇష్టం వచ్చినట్టు ముఖాలన్నీ పాడైపోతే అప్పుడు డాక్టర్ గారు దగ్గర, డాక్టర్ గారండి కొంచెం మంది ఇవ్వండి అని డాక్టర్ గారు అప్పుడప్పుడు కొంచెం ఇలాంటి చిట్కాలు చెప్పి మీ ప్రాక్టీస్ కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాం మేము అని చేత అయినా సరే మొత్తం మీద ఎండ దెబ్బ తగలకుండా రక్షించే గొడుగు నాకు కావాలి. ఎక్కువ వర్షంలో తిరిగేవారు కాదట వాళ్ళు. వర్షంలో తిరిగితే గొడుగు వేసుకెళ్ళినా రొంపలు చేస్తాయి. అందుకని నాకు ఆతపత్రం కావాలి. జనిదమో యజ్ఞోపేతం తెగిపోతే ఇంకోటి కావాలి. కమండలు ఓ కమండలం కావాలి. అప్పుడప్పుడు కోపం వస్తే శాపం పెట్టడానికి, ఆచమనం చేయడానికి, తపస్సు చేసుకోవడానికి, పూజ చేయడానికి, అర్ఘ్యపాద్యాదులకి. నాకు ముంజియో దర్భ కావాలి. దర్భలో కూడా మౌంజి అని ఒక ప్రత్యేకమైన దర్భ ఉంటుంది, అది కావాలి. దండము చేయి పెట్టుకోవడానికి పనికి వచ్చే దండం అనే కాదు, దండం అంటే కర్ర. బ్రహ్మచారులు నడుస్తున్నప్పుడు దారిలో కర్ర చాలా అవసరం. పాములు కొట్టడానికి, కుక్కల మీదకి బై బై అంటూ ఉంటే వాటిని తరవడానికి దండం దశగుణం భవిత్ అని కథలు ఎప్పుడు చెప్పారు. విశ్వామిత్రాహి పశుషు కర్తవేషు జలేషు చ వా అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. దండం అంటే కర్ర, దశగుణం భవేత్. 10 విధములుగా ఉపయోగపడుతుంది, 10 రకాల మేలు చేస్తుందట కర్ర. ఏమేమిటి ఆ 10 మేళ్ళు అంటే, 1 వి పక్షుల్ని తోలుకోవడానికి. ఇంటి ముందు ఏమైనా ఎండ పెడితే పూర్వం పక్షులు వాళ్ళు ఏం చేసేవారు, కర్ర పెట్టి ఇలా అనగానే కాకులు ఎగిరిపోతాయి. 1 వి. 2 శ్వా కుక్కలు తోలడానికి. విశ్వామిత్ర అమిత్ర అంటే శత్రువు. వి శ్వా అమిత్రాల విడదీయాలి దాన్ని, విశ్వామిత్ర శబ్దాన్ని. శత్రువు మన మీదకి దాడికి వస్తే కర్ర పెట్టి నెత్తి మీద ఒకటి కొట్టాలి. ఎంత ముక్కు వేసుకుని నా రాష్ట్రం నాకు ఇవ్వ అన్నవాడిని నెత్తి మీద కర్ర పెట్టి కొట్టాలంటే చేతులు రాడీగా ఉండాలి కర్ర. అహి పావుని కొట్టడానికి. పశుషు పశువులు తోలడానికి. కర్దమేషు బురదలో దిగినప్పుడు యువతలు దవతలకు వెళ్ళాలి, దారిలో బురద ఉంది, బ్రిడ్జి లేదు. అప్పుడు ఆ బురదలో కర్ర పెట్టి నొక్కి చూసి కర్ర ఎంత రోజు దిగిందో చూసి ఓహో మన కాలు ఇంతవరకు వస్తుందన్నమాట అని గ్రహించి కర్రను నొక్కి పెట్టి అప్పుడు అందులో దవతలకు వెళ్ళడానికి ఈ కర్ర చాలా ఉపయోగపడుతుంది. అలాగే జలేషుచ పంట కాలువలు దాటడానికి కూడా నీళ్ళల్లో కర్ర చాలా ఉపయోగపడుతుంది. అంధే చీకట్లో, చీకట్లో వెళ్ళేటప్పుడు ఏం కర్రపట్ల లైట్లు పోయాయి, అప్పుడు కర్ర పెట్టి ఇలా అనుకుని పెడితే చాలా లాభం. లేకపోతే ఎదురుకుండా ఏముందో తెలియదు, బిల్డింగ్లు గుద్దేసామంటే ముక్కులు పగిలిపోతాయి. అలాగే అంధే గుడ్డివాడికి తమసి చీకట్లో వార్ధక్యే ముసలితనంలో. వరుసగా గుడ్డివాడికి చీకట్లోను ముసలితనంలో. ముసలితనంలో చాలా అవసరం కదా, ముసలితనంలో కర్రలో పట్టుకెడితే హా హేర ఆవులించుకుని కింద పడిపోకుండా ముందుకు వెళ్ళిపోగలుగుతాం. ఇలా దండం దశగుణం భవే చక్క పచ్చిపెట్టుకోండి. వి స్వ అమిత్ర అహి పశుషు కర్తమేషు జిరేషుచ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. ఇది దండం దశగుణం భవేత్ అంటే కానీ కర్రెట్టి పిల్లలు బాధమని కాదు. ఈ మధ్యన మేస్టర్లు కూడా దానికి ఉపయోగిస్తారట. ఒరే కర్ర ఇదిగో దండం దశగుణం భవేత్. ఇప్పుడు కాదు, పూర్వం. ఇప్పుడు అసలు మేస్టార్ తడిసిపోతున్నాడు పిల్లలంటే. ఇది మన పిల్లలు ఏం కంప్లైంట్ ఇస్తారో, ఒక ఉద్యోగం ఎక్కడ ఊడిపోతున్నది. పాపం మేస్టర్లో బుద్ధిగా నాయనలారా బాబు బాబు వినండిరా బాబు వెళ్ళిపోకండి రా ఆయన వెళ్ళిపోకండి రా. ఒక ఆయన ఆచంట కాలేజీలో ఎంత మొర పెట్టుకున్నాడో నేను ఎదుగుతున్నాను బాబు అని చేత ఇప్పుడు మారిపోయింది అనుకోండి సిస్టమ్ అంతా. పూర్వం కాస్త పిల్లలు కొట్టేవారు. ఆ కొట్టడానికి కాదు, కర్ర ఇలా ఉపయోగపడుతుంది. అటువంటి కర్ర కావాలి, దండము అంటే అదనమాట. ఒడుగే నెక్కడ అది కావాలి, కానీ బ్రహ్మచారిని నేనేమిటి. భూములెక్కడ ఈ భూములు నేనేం చేసుకుంటాను, వీటిని కౌలుకి ఇస్తే దేవాలయం భూములే లాగేసుకుంటున్నారు. ఇక నా భూములు లాగేసుకుంటాడు, నాకు ఎవడో ఇస్తేవాడు. కరు ఏనుగు పొట్టే అండి, ఏనుగు ఎక్కడ ఎక్కుతాను, ఏనుగు తెక్కొచ్చి తొండంతో అలా కొడితే ఇక మళ్ళీ జీవితంలో కోలుకోను. కాబట్టి ఏనుగును నేను పోషించలేను, అది ఎక్కలేను. వామాక్షులు అమ్మో స్త్రీలతో అసలు పడలేను, నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, హాయిగా అడుగులో తపస్సు చేసుకుంటాను. ఇప్పటికే ఒక ఆవిడతో పడ్డాను నేను అంటే చెప్పుకొచ్చాడు అండి. లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చేదే మరి, భృగు మహర్షి అక్షస్థలం మీద తల్లితే అందుకని నా కొత్త బాబు అన్నాడు. అశ్వంబులెక్కడ ఇక కుర్రారు అసలు అనవసరం. నిత్యోచిత కర్మం ఎక్కడ? నేను నిత్యం చేసుకునే నా పూజలు నా తపస్సులు వాటికి ఈ పైన చెప్పిన వస్తువులకి సంబంధమేమీ లేదు. మదాకాంక్షామితం వైన మూడడుగుల్ మెరయ త్రావకిచ్చుటది బ్రహ్మాండం పునాపాలికి. నేను కోరుకున్న కోరిక చాలా తక్కువ చిన్న కోరిక కోరా. మత్ ఆకాంక్ష మితము, నా కోరిక చాలా పరిమితమైనది చిన్న కోరిక. ఈ చిన్న కోరిక ఏమిటా? చిన్న కోరిక మూడడుగులు నేను అడిగింది. ఈ మూడడుగులు కాదు అనుకుండా నాకు ఇస్తే చాలు బ్రహ్మాండంబు నా పాలికి. ఆ మూడడుగులు నాకు ఇస్తే మొత్తం బ్రహ్మాండం ఇచ్చినట్టే, నాకు నువ్వు బ్రహ్మాండం ఇచ్చినట్టే అని చెప్పేశాడు ఆయన. ఉన్న విషయం నువ్వు నాకు మూడడుగులు ఇచ్చావో బ్రహ్మాండం అంతా అలాగేస్తా సుమ అన్నాడు. ఇక్కడే ఉంది పోతర గారి గొప్పతనం. అది మదాకాంక్ష మితము, మదాకాంక్ష అమితము అని కూడా విడదీయచ్చు సవర్ణ దీర్ఘసంధి. ఆకాంక్ష ఆకారం అంత స్త్రీలింగం అవ్వడం వల్ల. ఒరే పిచ్చాడా, నేను పరిమితంగా కోరుకుంటున్నాను అనుకుంటున్నావేమో, నా కోరిక అమితం. అది ఎంత అని ఎవడో చెప్పలేడు, అన్లిమిటెడ్ అది, దానికి ఎవరు కొలత వెయ్యలేరు. అంత కోరిక నీకు తెలియక ఏదో మూడు అడుగులు అనుకుంటున్నావేమో, జాగ్రత్త నువ్వు మూడు అడుగులు ఇచ్చావంటే మొత్తం సృష్టి అంతా ఆక్రమిస్తాను, అది నాకు బ్రహ్మాండము అని ముందే చెప్పేశాడే. పైగా నువ్వు మహాదాతవి కదా అని నీ రాజ్యమంతా నేను పుచ్చుకుంటానా? ఒకవేళ నువ్వు నీ రాజ్యమంతా ఇచ్చేస్తే మాత్రం నాకు సంతృప్తి కలుగుతుందా?
ఆశాపాశము తాగడుండిడుపు లేదంతంపు రాజేంద్ర వారాసి ప్రావృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూరియు గాసింజందిరిగాక వైంజగయ భూకాంతాదులు అర్ధకామాశల్పాయగనేర్చిరే. మును నిజా శాంతం బులను జూచిరే. ఈ ఆశ అనేది పెద్ద తాడు, మామూలు తాడు కాదు. ఈ తాడు అలా సాగుతూనే ఉంటుంది, దీనికి అంతం లేదు. సాధారణంగా తాడు 5 గజాలు 6 గజాలు 100 గజాలు ఉంటుంది. అమ్మ బాబా, ఈ ఆశ అనే పాశం చాలా పొడవైన పాశం, దానికి అంతం లేదురా రాజేంద్ర. ఈ సప్త సముద్రాలతో కూడిన భూమండలం అంతా దొరికినా భూమండలం సరిపోదు, స్వర్గం కావాలనిపిస్తుంది. స్వర్గం వస్తే పాతాళం కావాలనిపిస్తుంది. అవన్నీ వచ్చినా ఇంకేదో ఉండాలని కోరిక పెరుగుతూనే ఉంటుంది. కోరిక అలా పెరుగుతూనే ఉంటుంది. కోరికకి అంతం లేదు, ఆశకి అంతం లేదు, సంతృప్తి కలగదు. అందుకే పృథు చక్రవర్తి గయుడు అనే మహారాజులు చి ఈ ఆశ దండగా అనుకున్నారు. వైన్యుడు అంటే వేరుడి కొడుకు పృథు చక్రవర్తి, ఆయన భూమండలం అంతా పరిపాలించాడు. చివరికి వైరాగ్యం చెంది ఈ భూమి అంతా బ్రాహ్మణులకు దానం ఇచ్చిపోయాడు. గయుడనే ఒక రాజు విమానంలో ఆకాశంలో ఎగిరేవట్ట, ఏకంగా ఇంద్రుడి దగ్గరకు కూడా వెళ్ళేవట్ట. అంతటి మహారాజు ఎందుకు సంపద, ఎందుకు ఈ భూమి, చెట్ట చివరికి ఈ శరీరం నశించిపోతుంది అని విరక్తి చెంది దీన్ని మొత్తం ఋషులకి దానం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే వాళ్ళు సమస్తం త్యాగం చేశారు. ఈ ధనం అసంతృప్తిని పెంచేదే కానీ సంతృప్తిని ఇచ్చేది కాదు. పైగా ఈ డబ్బు సంపాదనలో పడే కొద్దీ ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. ఏమిటో తెలియదు, మరి ఏముందో తీపి. అలా గళ్ళా పెట్టి దగ్గర కూర్చుని అలా బళ్ళు నొచ్చి పడుతూ ఉంటే కట్ల కట్ల అలా చూసుకుంటూ ఉండిపోతాడు, చివరి గుడ్డని చచ్చిపోతాడు. అలా అయిపోతుంది జీవితం, వ్యర్థమైపోతుంది. చెట్ట చివరికి మనం దిగంతాలకి చూడాలి ఒక్కసారి. మన బతుకేమిటి, మనం తిరిగి ఏం చేస్తున్నామో ఆలోచించాలి. ఎక్కడో ఒక చోట ఈ సంపదలనే ఒకనొక భయంకరమైన వ్యసనంలోంచి బయటపడాలి. చివరికి సంపదలలో ఈ సంపదలు సంపాదించాలనే వ్యామోహంలో పడి పరమార్థాన్ని మర్చిపోకూడదు. అందుకే నేను ఎక్కువ కోరుకోను, వ్యాప్తి పొందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తి చందని మనుదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. మానవుడు తనకి ఎంత వస్తే దానితో సంతోషం పొందాలి. 10,000 వస్తే 10,000తో సంతోషించు, 100,000 వస్తే 100,000తో సంతోషించు, 1 రూపాయి వస్తే అమ్మాయి ఏమీ లేని దానికంటే 1 రూపాయి వచ్చింది అనుకుని సంతోషించాలి. అంతకంటే ఎక్కువ రావాలనే ఆశ పొందరాదు. ఏడవకూడదు రాని దానికోసం. ఎంత ఏడ్చినా రానిది రాదు, వచ్చేది వచ్చి తీరుతుంది. అడవిలో కూర్చున్నా రావలసింది వస్తుంది. ఇంట్లో కూర్చుని తపస్సు చేసినా రాకూడని వస్తువు రాదు. రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. అందుకే వ్యాప్తి దురాశ చెందకూడదు, ఏడవకూడదు. తనకి ప్రాప్తించిన ఇంతైనా అదే 10,000 అనుకోవాలి. అలా తృప్తి చెందని మానవుడు ఈ సప్తద్వీపాలు ఇచ్చేసిన సంతోషం పొందుతాడా? మహారాజా, సంతోషి కాకుంట సంసార హేతువు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. మహాత్మా నీకు చెబుతున్నా విను, ఈ సంసారంలో దుఃఖానికి మూల కారణం సంతోషం లేకపోవటమే. సంతోషంలో మానవుడికి ఈ సృష్టి రహస్యం అర్థమవుతుంది, మోక్షం కలుగుతుంది. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. అసలు ఈ మూడు లోకాల్లో ఎవడిని మనం పూజిస్తాం? వచ్చిన దానితో సంతోషించేవాడిని పూజిస్తాం. వాడు దురాశపరుడు, ఏ డబ్బుకి అంటే పెద్దది, వాడికి సంతోషం లేదు, చి అంటాం కొంతకాలానికి మనం కూడా విసిగిపోయి. చూస్తున్నాగా, తెగ సంపాదించి రూపాయి ఎవడికి ఒక బయటికి రాక ఆ డబ్బులోనే ఏడుస్తూ ఉన్నవాడికి ఈ జన్మలో ఎలాగో పిశాచమే పుడతారు. చచ్చాక మోక్షము రాదు, ఇక్కడ కీర్తి కూడా ఉండదు వాడికి. ఎంతో కొంత సత్కార్యాలు చెయ్యాలి తప్ప అదొక వెర్రి, ఆ వ్యామోహంలో పడకూడదు. సంతోషికెప్పుడు జరుగు సుఖము, వాడికి ఎప్పుడు సుఖమే సంతోషంతో ఉండేవాడికి. పూట పూటకు జగంబుల ఎదురుచ్చాలాభ సంతుష్టితో జగము నెరయు. రోజు రోజుకి తనకు వచ్చేదానికి సంతోషపడేవాడికి ముఖంలో కాంతి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అసలు సంతోషం వల్ల వచ్చేంత గొప్ప ఆరోగ్యం దేనివల్ల రాదు. దుఃఖమే అనారోగ్యం అంటే. ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ముఖం పాడైపోతుంది, కాంతి పోతుంది, దరిద్రం పట్టుకుంటుంది, అనారోగ్యం పెరుగుతుంది. కాబట్టి మానవుడికి ఆరోగ్యం కావాలంటే సంతోషంగా ఉండాలి. అసలు ఏం తెచ్చుకోలేదు, నువ్వు ఏం తెచ్చావు, దేనికి ఏడవాలి, దేనికి పొంగిపోవాలి? అందువల్ల నాకు వేరే కోరికలు లేవు, చాలు నాకు 3 అడుగులు ఇవి అన్నాడు. ఎంత బాగా మాట్లాడుతున్నావయ్యా నువ్వు అని ఈయన అన్నాడు. ఈ పక్కన కూర్చున్నారు గురువుగారు శుక్రాచార్యుడు, శిష్యపక్షపాతి. ఆయనకు అర్థమైపోయింది, ఓహో ఈ బాబు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు వీడని కొంచెం ఆలోచించి వచ్చిన వాడు విష్ణుమూర్తి అని కనిపెట్టేశాడు. శుక్రాచార్యుడు మహామేధావి, అసలు బృహస్పతి కంటే తెలివైనవాడు. తెలిసిన మీకు శుక్రాచార్యుడు అంటే వాడి ముందు బృహస్పతి ఆగడం. కానీ దురదృష్టం ఏంటంటే పనికి మాలిన రాక్షసులకు గురువు అయ్యాడు ఆయన. పార్టీ మంచిది కదా, ఆయన అక్కడ దేవతల్ని పట్టుకున్నాడు గురువు గారు. ఆశ్రయం మంచిదైతే మనం గొప్పవాళ్ళం అవుతాం, ఉన్నదానికంటే ఎక్కువ కీర్తి వస్తుంది. నీచాశ్రయాహ నశోభంతే, నీచుల్ని ఆశ్రయించుకుంటే శోభించం మనం ఎప్పుడూ కూడా. అదే శుక్రాచార్యుడికి దురదృష్టం, అనుకున్నంత కీర్తి పొందలేకపోయాడు ఆయన. అంత గొప్పవాడైనది కూడా కేవలం రాక్షస గురువు అవ్వడం వల్ల, అధర్మపరులకి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల. అందువల్ల బాగా ఆలోచించి మహారాజా ఇలారా అని పక్కకి తీసుకుపోయి చెవిలో చెప్పాడు రహస్యంగా. ఏమిటి తొందరపడిపోయి 3 అడుగులు ఇస్తానంటో, ఈ వచ్చినవాడు సామాన్యుడు అనుకుంటున్నావేమో, వీడు కరుడు గాడు, వీడు విష్ణుమూర్తి. నాకు అర్థమైపోయింది, నా మాట విను, నువ్వు 3 అడుగులు ఇస్తే సమస్త లోకాలు ఆక్రమిస్తాడు. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము, ఈ కుబ్జుండు విశ్వంభరుండు అల్లతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై విశ్వమున్ నిల్డుచో కలడే మాంపునకండు. నా మాట విను, ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, ఈ కుబ్జుడున్నాడే ఈ వామనుడి పొట్టివాడు. విశ్వంభరుండు ప్రపంచమంతా వ్యాపించినవాడు, ప్రపంచమంతా తన పొట్టలో పెట్టుకున్నవాడు ఆయన, అంతటివాడు. అందువల్ల నా మాట విని అస్సలు వీడి నమ్మకే, నీ కులాన్ని, నీ రాజ్యాన్ని, నీ కీర్తిని, నీ డబ్బుని నిలబెట్టుకో. వీడు 3 అడుగులు పుచ్చుకుని విజృంభించి అన్నీ ఆక్రమించేస్తే అప్పుడు వీడిని ఆపడం నా వల్ల కాదు, నీ వల్ల కాదు, నా శక్తి పోయినట్టే. ముందే దానం ఇవ్వకుండా ఊరుకోవాలి. వలది దానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. వద్ది దానం వద్దు, గీనం వద్దు, చేతల బొమ్మను ముందే నాశనం కాకుండా కాపాడుకునేటప్పుడు అసత్యమైనా పర్వాలా, పొరపాటును ఒకసారి మాటిచ్చి
ఆ మాట వల్ల మన సమస్త సంపదలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఏమనాలట, ఓ దండం పెట్టి వెళ్ళరా నాయన నేను ఇవ్వనచ్చు, అసత్యం ఆడవచ్చా అని నీవు అడుగుతావేమో, ప్రాణాపాయ స్థితిలో అసత్యం ఆడవచ్చు. చాలా చక్కని మాట చెప్పాడు ఆయన. గురువుగారు శిష్యుడి మీద పక్షపాతంతో చెప్పినా అది నిజంగా ధర్మం కూడా, అందులో ఏం అసత్యం లేదు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదీప. ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడచ్చట. ఆడవాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు, వెనకాతలు ఏబిన్ లాడెన్ లాంటి వాడు ఎత్తుకుపోవడానికి పాకిస్తాన్ తీసుకోవడానికి వచ్చాడు, వీళ్ళంతా కలిసి గదిలో దక్కున్నారు, నేను అబద్ధమాడినండి ఈ పిల్లలంతా గదిలో దక్కున్నారని చెబితే ఆ దుర్మార్గుడు ఎత్తుకుపోయి చంపేస్తాడు. అప్పుడు ఏం చేయాలి, పిల్లలాండి అలా పారిపోయారు కానూరు వెళ్ళిపోయారండి అని చెప్పాలి, ఉండరాజవరంలో ఉన్నారని చెప్పకూడదు. అలా పిల్లల్ని కాపాడడానికి, ఆడపిల్లల్ని రక్షించడానికి, స్త్రీలను రక్షించేటప్పుడు అసత్యం అడితే అది పాపం కాదు పుణ్యం. పెళ్ళిళ్ళల్లో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్లి చేసేటప్పుడు పిల్లలు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, అయినా సరే మా అమ్మాయి ఏంటి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయింది అని చెప్పి అసత్యమని పెళ్లి చేసి, మరీ కొద్దిగా లా గోల్డ్ మెడలిస్ట్ అనకూడదు కానీ అంతేగాని డాక్టర్ గారు అల్లుడితో పాటు ఒక ఆశ్రమం కాలేజీలో చదువుతుందంటే చాలా నెంబర్ వన్ అని అవసరం పడుతుంది. చిన్న చిన్న టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి కొంచెం టెన్త్ క్లాస్ ప్యాస్ అయిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇలా జరిగింది ఈ మధ్యన. ఆ అమ్మాయి మెట్రికులేషన్ ఫెయిల్డ్, కానీ మామగారు ఏం చెప్పారు అల్లుడికి, కాబోయే అల్లుడికి ముందే, మా అమ్మాయి లా గోల్డ్ మెడలిస్ట్ అంటే ఈయన కూడా కళ్ళు మూసుకుపోయి వెనక ముందు ఆలోచించి కూడా పెళ్లి చేసుకున్నాడు, లా గోల్డ్ మెడలిస్టా ఏ లా లేదు ఆవిడ దగ్గర. తర్వాత అర్థమైంది ఈ సన్నిన్ లాకి లా గోల్డ్ మెడలిస్ట్ కాదు ఆవిడ, మెట్రికులేషన్ ఫెయిల్డ్ అని. అంత తీవ్రంగా ఆడకూడదు. ఏదో చిన్నపిల్ల శుభలో పనిచేస్తుంది అన్నది, కానీ శుభ ఎలక్ట్రానిక్స్ అంతా నాదేనండి అని అబద్ధం ఆడేస్తే అది న్యాయం ఎలా అవుతుంది, ఏదో 10,000 జీతం ఇస్తే 25,000 జీతం ఇస్తున్నారని అబద్ధం ఆడి పెళ్లి చేయొచ్చు. పెళ్ళిళ్ళల్లో తప్పదట ఆ మాత్రం. అంచేత వైవాహికములందు వివాహ సమయంలో చిన్న చితక అసత్యం ఆడవచ్చు. ప్రాణం పోయేటప్పుడు కూడా మన ఏ నక్సలైటో కాల్చడానికి వచ్చేస్తే, ఆ మధ్యన అలాగే జరిగింది, ఓ ప్రెసిడెంట్ గారిని చంపడానికి వచ్చాడు నక్సలైట్, వచ్చి ఇక్కడ మీ ఊళ్ళో సర్పంచ్ ఎవడని అడిగితే ఈయనే సర్పంచ్ని అడిగాడు, అదిగో ఆ ఇంట్లో ఉంటాడని చెప్పాడు, వీడు ఆ ఇంట్లో కలిగారు వీడు పారిపోయాడు. అలా తన ప్రాణం తాను కాపాడుకోవడానికి అసత్యం ఆడవచ్చు. అలాగే మాన గౌరవం పోతున్నప్పుడు, మన గౌరవం పోతున్నప్పుడు కూడా మనం అసత్యమాడి తప్పుకోవచ్చు. విత్తభంగమందు డబ్బులు కూడా పోతున్నాయి, అప్పులు అప్పారావులు వచ్చి రోజు 100 అడుగుతారు తిరిగి ఎవరో, అటువంటిప్పుడు నా బొంద నా జేబులో ఏముంది ఎంద లేదు 100 అని తప్పుకోవచ్చు. అంచేత డబ్బు పోయేటప్పుడు కూడా అసత్యం ఆడవచ్చు అత్యావశ్యక స్థితిలో. చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, ఆ ఊళ్ళు రక్షించాలి దేవిని లక్ష్మిని ఇంకో పాప ఏదో ఉంది, అంచేత ఈ పిల్లల్ని రక్షించేటప్పుడు ఆవుల్ని రక్షించేటప్పుడు అసత్యం ఆడవచ్చు వాటి రక్షణ కోసం. అలాగే బ్రాహ్మణోత్తములు పద్మాకర్ గారు ఎక్కడ పురాణాలు చెబుతున్నట్ట, ఇక్కడ క్రిస్టియానిటీ మేము వ్యాప్తి చేస్తాం అనుకుంటే ఆయన హిందూ ధర్మాన్ని డెవలప్ చేస్తాడు, వాడి బుర్ర బదులు కొడతామని వచ్చాడు అనుకోండి, పద్మాకర్ గారు ఏలూరులో ఉన్నారని చెప్పచ్చు, ఈయే పద్మాకర్ గారు అయినా, ఎందుకంటే ఈయన రక్షించాలి ఇప్పుడు తప్పదు కనుక. అలాగా అప్పుడప్పుడు బ్రాహ్మణోత్తములు రక్షించడానికి బొంకవచ్చు అసత్యం ఆడవచ్చు అఘము పొందదు దీప, అప్పుడు పాపం రాదట. ఇంకో అర్థం ఏంటో చెప్పనా, బొంకవచ్చు అంటే బొంకం అంటే అసత్యం ఆడగా వచ్చు నాఘము, అప్పుడు వచ్చి తీరుతుంది అది అఘం చెప్పకుండా చెప్పాడు ఆయన. ఇంతకీ ఇలా చెప్పాడా శుక్రాచార్యుడు, ఇలా చెప్పిన పావుగంట తర్వాత ఆయనకు ఒక కన్ను పోయింది, వింటే రెండో కన్ను కూడా పోవచ్చు ఏమో, కాబట్టి అన్ని వేళలా దాన్ని తీసుకోకూడదు. ఇది ఒక విచిత్రమైనటువంటి ధర్మ సూక్ష్మం. మహాభారతం అరణ్యపర్వంలో కూడా ఇదే ధర్మం ఉన్నది. అంచేత ధర్మం అనేది చాలా సూక్ష్మమైనది, దేశ కాల మాన స్థితులను బట్టి ధర్మాన్ని ఆచరించాలి, తొందరపడి మన సొంత పెత్తనంతో ధర్మాచరణ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ గుళ్ళో చొక్కా వేసుకుని పూజ చేయకూడదు, ఇదే ఉత్తర భారత గుళ్ళో చొక్కా తీసి పూజ చేయకూడదు, వాళ్ళకి నియమం అది, అది వాడి నియమం అది. ఇక్కడ మనం హారతి ఇస్తాం, అమెరికాలో హారతి ఇవ్వగానే గణగణగణగణ, నేను నిజంగా చేశాను రియల్గా చెబుతున్నాను, ఓ ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపోయి నాకు ఇల్లు ఇచ్చేశారు, ఇంత హారతి కాకపోవడం అలా వెలిగించి టింగ్ 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 అని గంట కొట్టా గయ్యని సౌండ్ అయ్యింది, తీరా చూస్తే ఫైర్ స్టేషన్ నుంచి వచ్చేసాయి ఈ పొగ స్మోక్ డిటెక్టర్స్ అని ఉంటాయట, ఇంత పొగ వస్తే ఇల్లు అంటుకుందని పరిగెత్తుకొచ్చారు వాడికి, ఎక్కడ పొగ వచ్చినా ఇల్లు తెలిసిపోతుంది వాళ్ళకి. ఆ తర్వాత ఇంటి మీద తలుపు తట్టుకుని ఆ కంగారు వచ్చింది, ఇంట్లో వాళ్ళు లేరు. చివరికి వాళ్ళకి విషయం అర్థమైంది, ఈ మధ్యన చూసేట్లేదు ఇలాంటివి. అందుకని కొంచెం ఏదో అన్నారు ఇంగ్లీష్లో, నాకు అర్థం అవ్వదు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ ఇంగ్లీష్ నాకు అర్థం అవ్వదు, ఏదో డాక్టర్ గారు ఇంగ్లీష్ అంటే అర్థం అవుతుంది అని చెప్పి ఏదో అన్నారు. హాయిగా గొడవ వదిలిపోయింది. ఆ తర్వాత నుంచి వెళ్ళి అక్కడ హారతి కర్పూరం వెలిగించారు. కాబట్టి అమెరికా వెళితే హారతి కర్పూరం వెలిగిస్తే ఇబ్బంది, పైగా అన్ని చెక్క కొంపలు అవి. అక్కడ బాత్రూముల్లోనేమో స్నానం చేయడానికి టబ్బులో స్నానం చేయాలి, కానీ కింద నీళ్ళు వెళ్ళడానికి కన్నాలు ఉండవు. తెలియక మొదటి రోజు వెళ్ళి నీళ్ళు వచ్చేసుకున్నాను బకెట్ నీళ్ళు, అదంతా చూస్తే నీళ్ళు వెళ్ళదు. అప్పుడు అదంతా కంగారు వచ్చి ఓ తుబాల్తో తుడిచి బకెట్తో కెప్పి మళ్ళీ టబ్బులో పోసాను. ఇంకా చెబుతున్నాను బాత్రూంలో తూములు ఉండవు, మనం ఇలా స్నానం చేయకూడదు, టబ్బులో చేయాలి. మీరు చెబితే ఎవరు 3 గంటలు ఆ నీళ్ళు ఎక్కలేక తలప్రాణం తప్పొచ్చింది. అంటే తొందరపడి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు స్నానం చేశారు. నీళ్ళు వసుకోకూడదు ఎక్కడికైనా వెళ్ళి, ఇంట్లో ఉన్నప్పుడు నీళ్ళు పోసుకోవాలి. అయ్యా రామచంద్ర ప్రభు ఇలాగా దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఆయా సందర్భాలను బట్టి ధర్మం ధర్మ సూక్ష్మం ఇవన్నీ తెలుసుకుని ప్రవర్తించాలి అని చెప్పడం కోసం చెబుతున్నాను. శుక్రాచార్యుడు శిష్యుడి మీద ఉన్న పక్షపాతం కొద్ది ఇలా చెప్పగా అంతా విన్నాడు ఆయన, కళ్ళు మూసుకున్నాడు. కాసేపు కించిత్ కాలం కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి అన్నాడు, మహాత్మా నీవు చెప్పిందంతా నిజమే, నా మీద అభిమానం కొద్దీ చెప్పావు నువ్వు కాదని నేను అన్నా, కానీ నిజంగా ఈ వచ్చినవాడు విష్ణువు అయితే నేను 3 అడుగులు ఇవ్వనని అసత్యం అడిగితే నేను శాశ్వతంగా బతుకుతానా? అంతటి మహానుభావుడు వచ్చి అడిగితే మాత్రం అంతటి మహానుభావుడిని కాదని ఎలా అంటాను? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుచు మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమును సతతమే కాయంబు నా పాయమే. అంతటి మహానుభావుడు విష్ణువు చెయ్యి, సాధారణంగా దానం ఇచ్చేవాడి చెయ్యి ఎలా ఉంటుంది? పైన ఉంటుంది, దానం ఇలా ఇస్తారు అంతే కదా. పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. ఎప్పుడైనా చూడండి ఒకసారి, ఏదైనా ఇస్తున్నప్పుడు సీసా ఇచ్చారు, పుచ్చుకునేవాడు కింద నుంచి పుచ్చుకుంటాడు, పై నుంచి పుచ్చుకోవడం కుదరదు. సీసా అయితే కనీసం పై నుంచైనా పుచ్చుకోవచ్చు, ఇంకేదైనా కిందే ఉంటుంది చెయ్యి, ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అంతటి వాడి చెయ్యి కింద అవుతోంది, నేను ఆయనకి దానం ఇవ్వడం వల్ల నా చెయ్యి పైన ఉంటుంది. ఆ చెయ్యి సామాన్యమైన చెయ్యా, లక్ష్మీదేవి శిరస్సు మీద ఉంటుంది ఆ చెయ్యి, కొప్పు మీద ఉంటుంది, శరీరం మీద ఉంటుంది, వక్షోజాల మీద ఉంటుంది, పాదాల మీద ఉంటుంది, బుగ్గల మీద ఉంటుంది, లక్ష్మీదేవి శరీరం అంతటా ఉంటుంది. అంటే చాలామంది తెలియక ఏదో ఒక స్త్రీ కింద భావిస్తున్నారు, అది కాదు. ఆయన చెయ్యి లక్ష్మీకరము, ఆ హస్తం ఐశ్వర్యప్రదం అని అంతరార్థం. అది తెలియకపోతే ఈ పద్యం అంతా దండగైపోతుంది. మీరు అనుకున్నట్టుగా ఏదేదో మామూలుగా లక్ష్మీదేవిని ప్రేమగా నెత్తి మీద పెట్టాడు, చెయ్యి మీద కాళ్ళు పెట్టాడు, కాళ్ళ మీద చెయ్యి పెట్టాడు, ఏదో సత్యభామాదేవి కాళ్ళు పుచ్చుకున్నట్టుగాని కాదు. అక్కడ అది లక్ష్మీకరము అని చెప్పడానికి ఇన్ని విన్యస్తాలు చేశాడు. ఆ హస్తం శుభప్రద హస్తం, పద్మాహస్తం, లక్ష్మీకరం అది. అటువంటి హస్తం, అంత పవిత్ర హస్తం కిందకొచ్చి నా చెయ్యి పై నుండి నేను దానం చేస్తున్నాను. విష్ణువంతటి వాడికి దానం చేయటం అంటే ఎంత అదృష్టం! ఆ భాగ్యాన్ని నేను ఎదుర్కొంటానా? ఒకవేళ ఆయనకి దానం ఇవ్వకుండా పంపేస్తే మాత్రం శాశ్వతంగా ఉంటానా? కాయంబు నాపాయమే, అనపాయం ఆ కాయం. ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఇవాళ మనం దానం చేయడం అని దర్జాగా మన సంపదలు అనుభవిద్దాం, కానీ ఎంతకాలం ఉంటాం? 50 ఏళ్ళు 100 ఏళ్ళు 200 ఏళ్ళు మొత్తమే చావు తప్పదు కదా. అప్పుడు మాత్రం ఈ రాజ్యం మన దగ్గర ఉంటుందా? అదేదో దానం ఇచ్చి కీర్తి తెచ్చుకుంటే ఎంత లాభం? ఎట్టి పరిస్థితుల్లో నేను అసత్యం అన్నాను అన్నాడు ఆయన. పైగా వచ్చినవాడు ఎంత గొప్పవాడు ఆయన. ఎన్నడు పరువేడబోడట ఏ కలుండట కన్నవారన్నదమ్ములునైనలేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్ ఎరింగిన ప్రోడగుద్దట చేతులుగ్గి వశింపై చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమొల్లదు సత్తమా చిత్తమల్లదు సత్తమా. ఈ వచ్చినవాడు ఎన్నడూ పరు వేడగోడట, ఎప్పుడు ఇతరుల దగ్గరికి ఇది నాకు ఇవ్వండి దేహి అని అడగలేదు.
ఏకలుండట ఒంటరి వట్ట పైగా ఎవరూ లేరట ఆయనకి. ఏకో నారాయణ ఏకో రామ అంటే పోయి కన్నవాళ్ళు ఉన్నారా? కన్నవారు లేరు. ఆయన తనంత తాను పుట్టినవాడే అంతరార్థం. అన్నదమ్ములునైన లేరట, ఆయనకి అన్న లేడు తమ్ముడు లేడు. అన్ని విద్యల మూలగోష్ఠి నిరింగినప్పుడు అడగుజ్జట, సమస్త విద్యలు చదువుకున్నవాడు ఆయన. చదువుకున్నాడల్లా మూలగోష్ఠి నిరుంగుట అంటే మర్మం, చదువులలో సూక్ష్మం తెలిసినవాడు. అసలు ధర్మం విద్య జ్ఞానం అంటే ఆయన. ఆయనకి తెలియని జ్ఞానము లేదు, ఆయనకి తెలియని విద్య లేదు, ఆయన చదవనిది లేదు. అంతటి మహానుభావుడైన ప్రౌఢ బాలకుట్ట వచ్చినవాడు, ఈ గుజ్జుబాలుడు వచ్చి చేతులు చాచి మూడడుగులు అడిగితే ఇవ్వను పొమ్మని ఎలా అంటాం? చిత్తమొల్లదు సత్తమా, నా మనస్సు అంగీకరించదు. ఒకవేళ ఇతనికి మూడడుగులు ఇచ్చేస్తే వాడు విష్ణు అయిపోయి లోకాలన్నీ ఆక్రమిస్తే నేను ఒకవేళ నశించిపోవచ్చుగాక. నేను నాశనమైపోయినా నాకు ఆనందమే, విష్ణు పాదాల కింద పడి పచ్చడైపోతాను హాయ్. అంతేగాని ఇంట్లో ఉండలేను. నిరయంబైనా నిబంధమైనా ధరణి నిర్మూలనంబైనా దుర్మరణంబైనా కులాంతమైనా నిజమున్ రాణిము కాణిము పో హరియైన హరుడైన నీరజభవుండవ్యాగతుండైనను తిరుగం నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవేటికి. నరకం పాలైపోయిన ఇచ్చిన మాట తప్పను. నిరయం పోయిన నేను నరకానికి పోవచ్చు కాక. నిబంధమైన చెరసాల పాలైపోవచ్చు నేను, నన్ను ఆయన కట్టి అయినా సరే నేను ఇచ్చిన మాట తప్పను. ధరణి నిర్మూలనం పోయిన ఈ భూమండలం అంతా నాశనమే అయిపోయింది, నేను అసత్యమాడను. దుర్మరణం పోయిన నాకు భయంకరమైన మరణం రాని, అపమృత్యువు రాని, నేను అసత్యమాడను. కులాంతమైన మొత్తం వంశం నాశనం అయిపోయి మాట కంటే ఇంకేది గొప్పది కాదు. వచ్చినవాడు విష్ణువే అవ్వచ్చు కాక, శివుడు అవ్వచ్చు కాక, బ్రహ్మ అవ్వచ్చు కాక, ఇంద్రుడు అవ్వచ్చు కాక, మరి ఎవడైనా అవ్వచ్చు కాక. కానీ ఇచ్చిన మాట తప్పను. ఒక్కసారి నాలుగుతో ఏదన్నానో అదే, అంతేగాని మడత పేచి పెట్ట నేను. ఒకసారి అనేసి తర్వాత తప్పుకో నేను. ఎందుకు 1000 మాటలు? సత్యమే ఈ సమస్త సృష్టిని నడుపుతున్నది. ఎంతమంది సత్యవంతులైనా మోస్తాను, కానీ ఒక్క అసత్యపరుణ్ణి మాత్రం మోయలేను అని ఏనాడో భూమి చెప్పింది నీకు తెలియందేమున్నది. అందువల్ల నేను ఆయనకి ఇచ్చిన మాట తప్పను అనగానే అగ్రహోదగ్రుడైపోయాడు శుక్రాచార్యుడు. ఎంతకాలం గురుభక్తి కలిగిన వాడివి నీవని నమ్మాను, ఇవాళ గురువునే ధిక్కరిస్తున్నావు అన్నమాట. గురుధిక్కారం చేసిన నీకు ఇక ఈ సంపదలు ఉండవు, నీ రాజ్యం మొత్తం నాశనమైపోయి నువ్వు బంధితుడు అయిపోదువుగాక అన్నాడు. చూసారా, అయినా ఆయన మానల. గురువుగారు శాపం పెట్టాడు, రాజ్యం పోతుందన్నాడు, అయినా ఇచ్చిన మాట తప్పకూడదు కనుక అలాగే నిర్వికారంగా ఉన్నాడు. ఏమైనా పర్వాలేదు అనుకున్నాడంతే. ఇంతకు పూర్వం గురువుగారిని ఎందుకు భక్తితో చూశాడు? ఎంత పాపమైనా చేస్తాట ఆయన. ఒక్క సత్యం తప్పకూడదు, అసత్యం ఆడకూడదు, అసత్యం కంటే గురుధిక్కారం పర్వాలేదు అన్నారు. ఇంకా ఏ పాపము గురుధిక్కారానికి సాటి కాదు, కానీ ఒక అసత్యం మాత్రం గురుధిక్కారం కంటే ఎక్కువ పాపం. ఎందుకంటే సత్యమే వేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం. ఈ సమస్త లోకానికి ఈశ్వరుడు సత్యమే, సత్యములో సమస్తం ఉన్నాయి. ఒక్క సత్యం పలికితే సృష్టి అంతా మన వశం అవుతుంది. అసత్యం ఆడితే ఇంక ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, మరి ఎన్ని దానాలు చేసినా అవన్నీ ఆక్షణమే నశించిపోతాయి. కనుక ఈ సృష్టి మొత్తానికి అధిపతి ఈశ్వరుడు సత్యమే, సత్యమే ధర్మం, సత్యమే సమస్త లోకాన్ని నడుపుతున్నది. కనుక సత్యవాక్య పరిపాలన ధురంధరత్వం కోసం గురువుగారి శాపాన్ని కూడా ఆయన పట్టించుకోలేదు. కాళ్ళు కడగడానికి సిద్ధపడిపోయాడు. ఇంతలో అంటున్నట్ట ఆ కుర్రాడు, మహారాజా
ఎందుకు ఇతడు మూడు అడుగులు అడుగుతున్నాడని వెనక ముందు ఆలోచించకుండా నేను అడిగిన మూడు అడుగులు దానం చేసి నీకు శాశ్వత కీర్తి వస్తుంది. క్షితిదానమిచ్చున తడును అతికాంక్ష పరిగ్రహించున తడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖ లోకమున క్రీడ సలుపు దురలమిన్. అన్ని దానాల్లోకి భూదానం చాలా గొప్పది, అన్నదానం కంటే కూడా. ఎందుకంటే దానాలలో పుచ్చుకున్న వాడికి లాభం ఉండదు, ఇచ్చిన వాడికే పుణ్యం వస్తుంది. అన్నదానం చేస్తే తిన్నవాడి కడుపు నిండడం వరకే, కానీ పుణ్యం మాత్రం అన్నదానం చేసిన వాడికి వస్తుంది, జలదానం చేసిన వాడికి వస్తుంది, ధనదానం చేసిన వాడికి వస్తుంది. ఏ దానమైనా ఒక్క దాతకే లాభం, కానీ భూదానం అలా కాదట. భూదానం ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి సమానమైన పుణ్యం ఇస్తుంది. అది దాని గొప్పతనం. ఇది చెప్పినది ఎవరు? విష్ణుమూర్తి చెబుతున్నాడు. క్షితిదానమిచ్చునతడును అంటే భూదానం చేసేవాడు, అతికాంక్ష పరిగ్రహించునతడును సంతోషంతో పుచ్చుకోవాలి. అక్కడ అది మూడు అడుగులు ఇస్తున్నారా, 30 అడుగులు ఇస్తే బాగుండి అని ఏడుస్తూ పుచ్చుకోకూడదు మళ్ళీ. అక్కడ సంతోషంతో భూదానం స్వీకరిస్తే అలా స్వీకరించిన వాడు ఇద్దరూ కూడా దురితచ్యుతులై అంటే ఆ క్షణమే పాపం నుంచి విముక్తి పొందుతారు. శతవర్షంబులు 100 దివ్య సంవత్సరాల కాలం శతమఖ లోకమున క్రీడ సలుపు దురెలమి ఇంద్రలోకంలో ఆనందంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. స్వర్గం పొందాలి అంటే 100 దివ్య సంవత్సరాల కాలం అక్కడ ఉండాలి అంటే 100 దివ్య సంవత్సరములంటే 500,000 సంవత్సరాలతో సమానం భూలోక కాలమాన ప్రకారం. అంతకాలం హాయిగా దేవేంద్రుడి సన్నిధానంలో రంభతోటో ఊర్వశితోటో హాయిగా నృత్యం చేస్తూ కాలక్షేపం చేయాలని కోరుకుంటే భూదానం చేయమన్నారు. 1 గజమో 2 గజమో 3 గజాలు మనకి తోచిన భూదానంలో అంత శక్తి ఉన్నది. అందువల్ల నువ్వు 3 అడుగులు దానం చెయ్యి, ఇచ్చిన నీకు పుచ్చుకున్న నాకు దివ్యానందం కలుగుతుంది. నీ వడగవచ్చు ఇప్పటికీ ఇంద్రపదవి నాదని, ఇంద్రపదవి ఇప్పుడు తాత్కాలికంగా నీది, చచ్చాకనో అప్పుడు కూడా నీకు ఆ సుఖం కలుగుతుంది అందుకని చెబుతున్నానన్నాడే. సంతోషపడిపోయాడు ఆయన. వాష్ ఈ పుట్టాడు పొట్టనిండా మాయలే అన్ని కబుర్లే అనుకున్నాడు ఆయన. పుట్టి నేర్చుకునేను, పుట్టక నేర్చను, పొట్టనున్న వెళ్ళ భూమిని నన్ను నవ్వి ఎలమి ధరణి దానమిచ్చేనతడు. పుట్టి నేర్చుకున్నావా, పుట్టకుండా నేర్చుకున్నావు ఈ మాటలు? ఎంత ముచ్చటగా మాట్లాడుతున్నావయ్యా, అసలు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా వినబుద్ధిస్తుంది. కొంతమంది ఉపన్యాసం చెబితే గంటల గంటల వినాలనిపిస్తుంది, దిక్కుమాలలు కొంతమంది చెబితే కుర్చీ లేచడిపోతాయి. నీ వాక్కులో ఎంత చాతుర్యం ఉన్నది, ఎంత అద్భుతం ఉన్నది, ముచ్చటగా పలుకుతున్నావు ఆహ్ అని పొగిడేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఇదో భార్యకేసలా చూశాడు. ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన. ఇక్కడున్నది కవిత్వం అంటే. ఆ రాజుగారు బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి. ఆవిడ వింధ్యావళి, ఆవిడ భర్తల సైగ చేస్తే పని చేస్తుంది అంతేగాని 100 సార్లు ఏ లేవు కాఫీ కాఫీని అడిస్తే తచ్చాక పట్టురావు. ఏ కాఫీ కంగారెడ్డి ఇక టీవీ సీరియల్ చూస్తాను, చీలాసవు స్రవంతి పద్మయోగం చక్రయోగం ఆడపిల్ల ఆ ఒక్కటి ఆడకు, ఈ దిక్మాన్ సీరియల్స్ అన్ని చూసి చూసి మొగుడు కాఫీ అడుగుతూనే ఉంటాడు ఇలా కూర్చొని చచ్చిన కాఫీల్లో. ఈ మధ్యన ఉపన్యాసాలకు పిలుస్తున్నప్పుడు ముందు ఇంట్లోకి తీసుకెడతారు, ఏం దిక్మాలు కూడా కాస్త వీడేమో ప్రయాణం చేసి వస్తాడు ఇంత కాఫీ తగుదామని ఉంటుంది. వాళ్ళు అలా చూస్తూ కూర్చుని ఉండండి ఉండండి అవి పిక్ వచ్చేసి, లేదా క్రికెట్ వాడు సిక్సర్ కొడతాడో లేకపోతే ఏమైపోతున్నాడు బెంగ ఈ బెంగతో వచ్చిన వాడి కాఫీనే లేని లేదు వీడి పాపి వీడి బతుకు. కానీ ఆవిడ అలా కాదు, అంత అరవక్కర్లా అలా సైగతో ఏదైనా చేస్తుంది. అటువంటి ఆ భార్య వింధ్యావళి రాజవదన అంతవరకు బాగానే ఉంది, చంద్రబింబంలో ఉంది ఆవిడ ముఖం. మదమరాళగమన భర్త సన్న ఎరిగి వరహేమ ఘటమున కాళ్ళు కడగ నీళ్లు కలశంతో తీసుకొచ్చింది అన్నారు. ఏం పోతన గారికి ఒక్కోసారి అన్న పిచ్చ అనిపిస్తుంది మనలాంటి వాడికి సామాన్యుడికి, అంటే పెద్దగా దాని గురించి ఆలోచన లేనప్పుడు. ఈ రాతకి ఏ పిచ్చలాగా ఉంది, తప్పులు రాస్తున్నాడేమోనని. పోతన గారే ఒకవేళ తప్పు రాస్తే ఆ తప్పు పోతనది కాదు, రాముడు తప్పు చేశాడని అర్థం. పోతన గారి కవిత్వం రాముడు రాయించాడని నేను ప్రారంభంలో చెప్పుకున్నాడు. మనంతా రామభక్తులం, భగవంతుడిని నమ్ముతున్నాం. ఆయన సరదా కోసం అబద్ధం ఆడవలసిన అవసరం ఉందా పోతన గారికి? పోనీ సామాన్య కవులైతే ఏదో వాడి మీద వీవో పద్యం వీడి మీద పద్యం రాసి డబ్బులు పుచ్చుకునే దిక్కుమాలిన కవులైతే, కలియుగపు కవులైతే కక్కుర్తి కోసం అంకితం ఇచ్చి పుస్తకాలు బాగా పోగేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు అబద్ధం ఆడాలి. పాత్ర గారు డబ్బులు కోట్లు ఇస్తానంటే, రాజ్యం ఇస్తానంటే, 1000 ఆ రోజుల్లో బంగారు కాసులు ఇస్తానంటే చీ పో అని రాముడికి అంకితం ఇచ్చినవాడు ఆయన ఏమన్నాడు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండటనే, పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని రాసినవాడు సరదా కోసం అసత్యాలు ఆడతాడా, పిచ్చప కవిత్వం రాస్తాడా, ఆ కవిత్వంలో తప్పు పట్టిన వాడు పురుగులు పట్టిపోతాడని చెప్పారు వావిరుగొల్ల సుబ్బారావు గారని. మందరం రాశాడు ఆయన, ఆయన చాలా అద్భుతంగా రాశాడు పద్యం. ఇప్పుడుగా చాలా కాలం క్రితం రామాయణం తెలుగులో రాసి ఆంధ్ర వాల్మీకి అని పేరు తెచ్చుకున్నాడు. ఆయనని వాసుదాసు గారు అంటారు, తెనాలి దగ్గర అంగళ కుదురులో. ఇప్పటికి కూడా రామాయణానికి ప్రామాణికమైన అనువాదం, ప్రామాణికమైన వ్యాఖ్య అయింది. ఆయన ఏమన్నాడు తెలుసా, చాలా అద్భుతమైన మాట, తుచ్చుడు సరికాదని నన్ను స్వచ్ఛపు పోతన్న కవిత్వ సంపద చెడునే, స్వేచ్ఛ జరభి దూషించిన అచ్చప తీవ్రతకు పాపమంటుట కలదే అన్నాడు ఆయన. ఒక తుచ్చుడు, ఒక నీచుడు పోతన గారిది కవిత్వం సరిగ్గా లేదు, తప్పులు ఉన్నాయి అన్నంత మాత్రం చేత ఆజ్ఞ అనుసరించడం తప్ప ఇంకా ఎంత కూడా వ్యతిరేకంగా వెళ్ళదు. ఆవిడకి ఆ దానం చేయడంలో ఎంత ఆనందం ఉందో ఆలోచించడం ఒక్కసారి. అలాంటి వాళ్ళు భార్యాభర్తలంటే, భర్త ఏం చేస్తే భార్య అనుసరించాలి, భార్య ఏం చెప్తే భర్త అనుసరించాలి, ఐకవత్యంతో ఈ భార్యాభర్తలు రెండు శరీరములు కాని ఆత్మ ఒకటే అన్నట్టుగా ఉండాలి. బలిచక్రవర్తి పరమ పూజ్యుడు పరమ ధర్మాత్ముడు అంతకంటే 1000 రెట్లు గొప్పదా ఇల్లారా, ఇల్లారికి మనం నమస్కారం చేస్తే పాపాలు పోతాయి. ఏమీ లెక్క లేకుండా ముఖంలో రవ్వంత కూడా బాధ కనిపించనివ్వకుండా ఆనందంగా మా ఆయన తమ్మన్నాడు తెస్తున్నాను, ఆయన ఏం చేస్తుంది, ఆయన సొమ్ము, ఆయన ఏం చెబితే అది చేయడమే నా కర్తవ్యం అనుకున్నది. లోపలికి వెళ్ళి బంగారు కుండతో నీళ్లు పట్టుకొచ్చింది, బంగారు పళ్ళె పట్టుకొచ్చింది, ఆ కాళ్ళు అందులో పెట్టారు. ఆసనంలో కూర్చున్నాడు ఆయన, ఇలాంటి కుర్చీలో అక్కడ బంగారం కుర్చీ వేశారు. ఎందుకంటే బలిచక్రవర్తికి బంగారం కుర్చీలు ఉంటాయి. గురువుగారు మీరు ఇలా చెబితే రేపు వచ్చే సంవత్సరం మీకు కూడా బంగారం కుర్చీ తీసిన కొంచెం కష్టం అంటే, ఏం కష్టం ఏంటి, నా అమ్మవారు తలుచుకుంటే బంగారం కుర్చీ ఏంటి, ఆ నవరత్న ఖచ్చితమైన సింహాసనం తీసుకున్నాయని బంగెట్టుకోకుండా ఆ కుర్చీలో కూర్చోబెట్టి బంగారం పళ్ళెల్లో కాళ్ళు పెట్టి ఆవిడ నీళ్లు పోయడానికి సిద్ధపడింది. దేశకాల పరిస్థితులు తెలుసు, దేవుడు వచ్చాడని తెలుసు, గురువుగారు శపిస్తున్నారని తెలుసు, అయినా ఆ భార్యాభర్తలు నిర్వికారంగా భూదానం చేయడానికే సిద్ధపడ్డారు. ఇప్పుడు జరిగింది, ఆ ముందు ఏం చేయాలి, కాళ్ళు కడగాలి, ఆ తర్వాత చేతిలో నీళ్లు పోయాలి. చేతిలో నీళ్లు పోసిన దాన్ని దానధార అంటారు. ముందు కాళ్ళు కడగాలిగా, ఆ కాళ్ళు కడగడానికి ఆవిడ నీళ్లు పోస్తుంది, ఈయన కాళ్ళు కడుగుతున్నాడు. ఆ పాదం ఎటువంటిది, మామూలు పాదమా, పరమ పవిత్రమైన దివ్య పాదం అది, అద్భుతమైన పాదం అది. బలిదైత్యేంద్ర కరద్వైకృత జల ప్రక్షాళనవ్యాప్తికి జలజాతాక్షుడు సాచి, జలజాతాక్షుడు సాచి యోగి సుమనస్సం ప్రార్థిత శ్రీదం కలితానమ్రరమాలలామ పదవీ కస్తూరికాశాదము నళినామోదము, నళినామోదము రత్ననూపురిత నానావేదము పాదము. ఆ పవిత్ర పాదం బ్రహ్మ కడిగిన పాదం అది. లక్ష్మీదేవి వినయంగా వంగి నమస్కరించిందిట పాదానికి, మహాలక్ష్మి నమస్కరించింది. లక్ష్మీదేవి నమస్కరిస్తే ఏం జరిగింది, ఆవిడ నుదుట కస్తూరి తిలకం పెట్టుకుంది, నల్లగా కస్తూరి తిలకం బొట్టు పొడుగ్గా పెట్టింది. ఎప్పుడైతే ఈ నుదురు ఆ కాలికి తగిలించి నమస్కరించిందో ఈ కస్తూరి ఏమైంది, కాలికి అంటుకుపోయింది మొత్తం. అప్పుడే పెట్టుకున్న తిలకం మన పాదాలకి పెడితే ఏమవుతుంది, తక్కన ఈ బొట్టు కాస్త తన కంటుకుంటుంది. కలిత ఆనమ్ర రమా లలాట పదవి కస్తూరిక శాదము అన్నారు అన్నమాట. వినయముతో వంగి నమస్కరించిన లక్ష్మీదేవి నుదుట ఉన్న కస్తూరి అంటుకున్న పాదం అది. అంటే లక్ష్మి కూడా ఆయన పాదాలకి నమస్కరించింది అన్నమాట. నడినామోదము. ఈ పిల్లలు ప్రారంభంలో శ్రీకృష్ణుడికి స్వాగతం పాడేదే దాన్ని మోహన రాగం అంటారు. ఆ మోహన రాగం నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు అందుకే ఈ పద్యం ఆ రాగంలోకి వచ్చేసింది. తామర పువ్వు ఆనందిస్తుందిట ఆ పాదాన్ని చూచి. అంటే పాదం పద్మంలో ఉంది, పద్మపాదం అన్నమాట. పాదాలని పద్మంతో పోలుస్తారు. ఆమోదం అంటే సువాసన. ఆయన పాదం పద్మంలాగా ఉండడమే కాదు, ఆ కాలికి ఎవరైనా నమస్కరించి దగ్గరికి ముక్కు పెడితే అందులోంచి తామర పువ్వు సువాసన వస్తుంది. కొన్ని దిక్మాలకాళ్ళు ఉంటాయి, మట్టి కంపును పేడ కంపును. ఆ పరమాత్ముడి పాదం అది, నడిన ఆమోదం అది. రత్నరూపురిత నానావేదం అది. సమస్త వేదాలు, వేదములన్నీ ఆ కాళ్ళకి గజ్జలైపోయాయిట. పాదాల దగ్గర వేదాలను అలా గజ్జలుగా కట్టుకోగలిగిన మహానుభావుడు ఆయన. అటువంటి పాదాన్ని బలి కడగడం కోసం రెండు చేతులతో కడగడానికి ఆయన భార్య నీళ్లు పోస్తూ ఉంటే ఈ జలజాతాక్షుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పద్మాక్షుడు ఆ పాదం సాచాడు. ఆ పాదం యోగి సుమన సంప్రార్థిత శ్రీదము. యోగులు, సుమన అంటే దేవతలు అని అర్థం, మంచి మనస్సు కలిగిన వాళ్ళు కూడా. దేవతలు యోగులు కూడా నిరంతరం ప్రార్థిస్తే ఆ ప్రార్థన అంగీకరించి వెంటనే డబ్బిస్తుంది. శ్రీకృష్ణుడి పాదాన్ని పట్టుకుని నువ్వే దిక్కని ఎవరు ప్రార్థించినా వారికి వెంటనే ఆ పాదానికి నమస్కారం చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది. అందుకని ఆ పాదం శ్రీదము, ఐశ్వర్యమిచ్చే పాదం అన్నారు. అది అంత పవిత్ర పాదం. ఆ పరమ పవిత్ర పాదాన్ని ఇది ఒక అడుగు అని ముందుకు తోశాడు. కుడికాలు ముందు పెట్టాడు ఆయన. ఎప్పుడు కుడికాలు కడగాలి, తర్వాత రెండో కాలు పెట్టాలి. ఒకేసారి రెండు కాళ్ళు కడగకూడదు. కిషువు కిషువు అని బరకా బరకా అరగ తీసి కడిగేయకూడదు. కొంచెం కోమలంగా మొదటి కాలు కుడికాలు కడగాలి, తర్వాత రెండో కాలు కడగాలి. పాపం ఒక మామగారు అలాగే అల్లుడికి అల్లుడు కట్నం బాగా అడిగారు, దాంతో కసి వచ్చి పాదాలు కడగాలి కదా, నా దగ్గర కోట్లు తుంటవరు చేపని అడిగారు. ఓ తోట ఇంట్లో చూశాను చేపని, ఆ బండరాయి మీద అబరుకో అని అరగ తీశారు. అలా అరగ తీసి పడేసాడు. మళ్ళీ జీవితంలో ఈ అల్లుడు మళ్ళీ ఆ మామగారి ఇంటి అడుగు పెట్టాల. అలా కాకుండా కొంచెం కోమలంగా శృతిమెత్తగా తోగాడు. ఆ తర్వాత నీళ్ళు ఎత్తుగా చల్లుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఏమో దేవతలంతా చూస్తూ ఉండగా సమస్త ప్రాణులు చూస్తూ ఉండగా నీకు దానం చేస్తున్నాను చూడు. విప్రాయ ప్రకటవ్రతాయ, విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య నిధే త్రిపాదధరణీ దాస్యామి యంతున్ క్రియా క్షిప్రుండై తనుజేశ్వరుండు వడుగుంచేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసే భువనం బాస్తిర్యమున్ వందగల్. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు దానం చేస్తున్నా. ప్రకటీకృత వ్రత నీకు నమస్కారం. ఇది చాలా గొప్ప పదం. ఎన్నో వ్రతాలు చేస్తేగా నేను దొరకడు. అసలు వ్రతములే ఆయన స్వరూపం. ఆ విష్ణు అంటే వ్రతస్వరూపుడు. మా వ్రతాలకు ఇక్కడ ప్రకటీభూతుడు అయ్యావు. అటువంటి భవతే నీకోసం, ఎటువంటి నీకోసం, విష్ణుస్వరూపాయ భవతే. విష్ణుస్వరూపుడవైన నీకు ఎవరికైనా దానం చేసేటప్పుడు విష్ణుమూర్తికి ఇస్తున్నానని దానం చేయాలి, పద్మాకర్ గారికి ఇస్తున్నానని అనకూడదు. ఆయన్ని విష్ణువుగా భావించి దానం చేస్తే నిజంగా విష్ణువే పుచ్చుకుంటాడ. భావనల్లోనే ఉందంత. యద్భావం తద్భవతి. ఏం చేస్తున్నాను నీకు పైగా, వేద ప్రామాణ్య నిధే. ఇది కొంతమంది విధే అని కూడా అన్నారు. ఏదైనా రెండింటికి అర్థం పెద్ద తేడా, ఇబ్బంది కలగదు. వేదమునే ప్రమాణముగా భావించే ఒక మహాసంపత్ స్వరూపుడు అని ఒక అర్థం. వేద ప్రామాణ్యమును బాగా ఎరిగిని లోకానికి చెప్పేవాడు, విత్ అంటే తెలిసినవాడు. మొత్తం మీద అటువంటి వేదస్వరూపుడివి నువ్వు. త్రిపాదధరణీం దాస్యామి, పూర్తిగా సంస్కృతమే రహించాడు. అందుకే విభక్తులు కూడా మార్చకుండా మూడు అడుగులు ధరణీయం భూమిని దాస్యామి ఇస్తున్నాను అని ఆ క్షణమే క్రియాస్వరూపుడై పూజించి బ్రహ్మప్రేతంగా ఇచ్చేశాడు మూడు అడుగులు. అప్పుడే తమాషా జరిగింది. కమండలంలో నీళ్లు ఇలా పొయ్యాలి చేతులు, ఆ నీళ్లు చేతిలో పోస్తేనే దానం ఇచ్చినట్టు. శుక్రాచార్యకి ఇంకా శిష్యుడి మీద ప్రేమ పోల. ఈ నీళ్లు పడిపోతే ఈ పొట్టాడు మొత్తం లాగేస్తాడు రాజ్యం. ఈ నీళ్లు పడకుండా ఉంటే దానం ఆగిపోతుంది అనుకుని పాపం విర్రాడు. ఓ చిన్న పురుగు రూపం ధరించి ఓ దోమ రూపం, ఆ కమండలంలో ఇలా గొట్టం ఉంటుంది చూసారుగా. మీరు కమండలం చూసే ఉంటారు సినిమాల్లో, పాత సినిమాల్లో వాటిలో. అందులో ఆ నీళ్లు పడకుండా అందులో దాక్కున్నాయట అర్థంగా, అంటే నీళ్లు పడవని. ఎంతసేపు అవుతాడు పాపం ఇది చూశాడు, ఇలా వంచుతుంటే నీళ్లు పడవు. విష్ణుమూర్తికి మండింది. పక్కన ఒక దర్భ తీశాడు, ఆ దర్ప తీసి ఆ కన్నంలోంచి ఇలా పొడిచాడు పోటు కసిక్కిని. దాంతో కన్ను పోయింది. ఇప్పుడు అప్పటి నుంచి కంటికి గుడ్డ తగిలించుకుంటాడు అనమాట ఆయన పాపం. పెర్మనెంట్గా ఒక కన్ను పోయింది. ఎవరైనా డబ్బు దానం చేస్తుంటే డాక్టర్ గారు ఏదో గురువు గారికి దానం చేస్తుంటే వద్దంటే ఒక కన్ను పోతుంది గుర్తుపెట్టుకోండి. నేను అలా అది భాగవతం చెప్పింది. అంటే ఎప్పుడైనా మన ఇతరులకు దానం చేస్తుంటే దానాన్ని ఆపకూడదు. చేస్తే దానం చెయ్యనందుకంటే పాపం కంటే చేసేవాడిని ఆపితే ఒక కన్ను పోతుందిట. చివరికి పాపం కావ్యుడు ఏకనేత్రుడు అయిపోయాడు. సృష్టిలో ఎవడో ఆపలేడు జరిగేదాన్ని. వెంటనే బాబోయ్ అన్నాడు, పక్కనే తప్పుకున్నాడు, నీరు పడిపోయింది. ఇప్పుడు ఆయన చెయ్యిలా చాచాడు. ఆ చెయ్యి ఎంత గొప్పదండి. ఈ పోతన గారికి తెగ పూనేశాడు రాముడు, అద్భుతంగా రహించాడు ఆయన. చెయ్యిలా చాచాట ఆయన.
అమరారాతి కరాక్షతోచ్చిత పవిత్రాంభక్కణ శ్రేణికి కమలాధీశ్వరుడుండే ఖండిత దివౌక స్వామి జిన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీకుచ శాత చూచుక తటీ విన్యస్తమున్ హస్తమున్.
దేవతలని పారద్రోలి రాక్షస వీరుల్లో ఇంతవాడు లేడనిపించుకున్న మహానుభావుడు బలిచక్రవర్తి. ఆయన నీళ్లు విడిచిపెడుతున్నాడు చేతిలోకి దానధార. ఆ నీటిని పుచ్చుకోవటానికి చెయ్యి చాచాడు భగవంతుడు వాసుదేవుడు అనంతుడు వైకుంఠుడు. ఆ చెయ్యి ఎటువంటిదో చెప్పారు. ఖండిత దివౌక స్వామి జిత్ మస్తం. దివౌక అంటే దేవతలు, వాళ్ళకి స్వామి ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడిని జయించిన వాడు ఎవడు? దివౌక స్వామి జిత్ అంటే ఇంద్రుడిని జయించిన వాడు రాక్షసులు. ఆ రాక్షసుల తలకాయలను నరికేస్తట. ఖండిత దివౌక స్వామి జిత్ మస్తము. అటువంటి రాక్షసుల శిరస్సులు నరికేటటువంటి చెయ్యి. ఆ చేత్తో ఎంతోమంది రాక్షసుల తలకాయలు నరికి అవతల భరించాడు. తాకిపళ్ళు నరికినట్టుగా కమలాకర్షణ సుప్రశస్తము. ఆ చెయ్యి లక్ష్మిని ఆకర్షిస్తుంది. లక్ష్మీప్రదమైన చెయ్యి అని ఒక అర్థం. అసలు తామర పువ్వులో ఉంటుంది. తామర పువ్వులు కూడా ఈ చెయ్యిని చూసి ఆకర్షింపబడతాయి. ఆహా, పద్మంలో ఉందిరా ఈ చెయ్యి అని. ఆపై రమాకాంత కచోపాస్తము. లక్ష్మీదేవికి బాగా జుట్టు ఉంటుందిట. ఆ జుట్టును జాగ్రత్తగా ముడేస్తూ ఉంటాట. మంచి భర్త అప్పుడప్పుడు భార్యకి కాస్త జడయ్యారని చెప్పారు. ఈ కొంచెం మంచి భర్త అయింది రమాకాంత కచోపాస్తం. ఎంత ఆనందం వచ్చిందండి జీవితంలో. దిక్కు దిక్మాలం కూడా ఎప్పుడు వేసి ఉండడం. ఆ లెబ్బతో ఇప్పుడు వచ్చి పులకించిపోయారన్నమాట. నేను ఎంత మంచివాడు ఇప్పుడు అర్థమైతే భార్యల పక్షపాతి, స్త్రీల పక్షపాతి. విమల స్త్రీ కుచ శాత చూచుక టీ విన్యస్తమైన ఈ హస్తం తాచాడు. ఆ నీళ్ళు అందులో పడ్డాయి. నీళ్లు పడి పడగానే ఒక్కసారి అప్పటిదాకా అయ్యాడుగా స్వామి, ఇక విజృంభించేశాడు, పైకి లేచిపోయాడు. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఇక్కడ కూడా తప్పులు పట్టుకునే పెద్దలు ఉన్నారు కొంతమంది. ఏం పోతన గారికి కొంచెం గుర్రం ఏమన్నా లూజ్ ఏమో అని అన్నవాళ్ళు లేరని అనకండి, నాతోటి అన్నారు. ఆ అన్నవాళ్ళని సపోర్ట్ చేసిన ఒక ఆయన కూడా ఇక్కడ ఈ మధ్య తడుపులో మకాన్ని పెట్టారు. అంటే సందేహం లేకుండా ఇంతింతై. ఇందులో వరుసగా చెప్తా, కొంచెం జాగ్రత్త మీరు కూడా ఆలోచించండి. భగవంతుడు అలా అలా పెరిగాడు, ఇంకా పెరిగాడు. మరియు తానింత ఇంకా పెరిగాడు. నభోవీధిపైనంతై ఆకాశం మీదకి బాగా పెరిగాడు. సరే బాగానే ఉంది. వరస్సగా పెరుగుతూ ఏమంటున్నాడు ఇక్కడ? సూర్యుడి మండలం దాటాడు. సూర్యుడి కంటే పైన ఉన్నాడు. ఇంతింతై వటుడింతయ్ మరియు తానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై మొగ్గులు దాటాడు. తర్వాత ప్రభారాశిపై నంతై. ప్రభారాశి అంటే సూర్యుడు, ఆయనకి పైన అయ్యాడు. ఇప్పుడు చంద్రుడికి అంతయ్యి అంటాడు ఏమిటి అని. ఏమంటే ఏకరావు గారు నేను కరెక్టేనా? అలా తప్పులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారుగా మన పెద్దలు. అందుకే చెప్తాను ఏకరావు గారి కోసం. ఏకరావు గారితో అలా వాదించాడు ఒక ఆయన. ఈయన మహానుభావుడు కనుక వెంటనే నా దగ్గరికి రావడం, ఆ నరసాపురంలో ఉన్న పండితులతోటి కొంచెం గట్టిగా మాట్లాడి ఇది ప్రామాణికంగా చెప్పారు. మనం అనుకుంటున్నట్టుగా ఇటువంటి చంద్రుడు సూర్యుడు ఒకడు కాదు సుమా, దేవీ భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది. పైకి వెళుతూ ఉంటే ఇలాంటి చంద్రుడు కొన్ని వేల మంది ఉన్నారు, సూర్యుడు కొన్ని వేల మంది ఉన్నారు, బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, వీళ్ళని దాటి పెడితే మళ్ళీ బ్రహ్మ విష్ణువులు ఉంటారు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అందుకే లలితా సహస్రనామంలో అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు. ఒక సూర్యుడు దాటాక ఆ పైన ఇంకో మండలం ఉంది, అక్కడ ఇంకో బ్రహ్మాండం ఉంది, ఇంకో అండం, అక్కడ ఇంకో చంద్రుడు, ఆ చంద్రుడి పైన మళ్ళీ ఇంకో సూర్యుడు, మళ్ళీ అక్కడ నుంచి బయటెడితే ఇంకో చంద్రుడు, ఇలా ఉంటారు. అవి మనకి తెలియాలి. అవి తెలియకపోతే ఇదేంటంటే సూర్యుడిని దాటాక చంద్రుడు ఎలా వస్తాడని అంటాం. ఈ చంద్రుడు కాదు, ఇలాంటి చంద్రుడు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది అసలు గ్రహాలంటే ఈ తొమ్మిది మనకి ప్రసిద్ధి. ఈ నవగ్రహాలు తప్ప ఇంకో గ్రహాలు లేవనుకోకండి, మన బుర్రకి తట్టిన ఇవి. ఈ అనంతమైన విశ్వంలో, ఈ గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు, ఎన్ని సూర్యుళ్ళు ఉన్నారు, ఎన్ని ఎంతమంది చంద్రుడు ఉన్నారు, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఏం తెలుస్తాయి? ధ్యానంలో కూర్చుంటే కనపడతాయి మనకి, యోగ సిద్ధిలో గడిపోతే ఒక్కసారి. ఈ ప్రపంచం అంతా మనలోనే ఉంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అది కొంచెం తెలియాలి. అంచేత చంద్రుడు సూర్యుడు అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు, మహర్లోకం దాటాడు. ఈ భూలోక, భువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, ఆతల్ల, వేతల్ల, సుతల్ల, తలాతల, రసాతల, పాతాళ, ఆది లోకాలు అన్నిటినీ ఆక్రమించేస్తుంది పాదం. ఇప్పుడు ఇంకొక చమత్కార కవిత. ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటం నిరోధించి వేరొకటం స్వర్గమున ఆక్రమించి, ఇలా చెప్పుకెళ్ళారు. ఒక పాదంతో భూమిని కప్పాడు, ఇంకో పాదంతో స్వర్గం దాటాడు, ఇంకో పాదంతో మహర్లోకం దాటాడు. ఒక పాదము అంటే మనం అనుకున్నట్టుగా అడుగుని కాదు సుమా, ఈ 3 ఫీట్ అని కాదు. ఇక్కడ ఈ కాదు అలా పైకి ఎడుతోంది అంటే క్రమక్రమంగా వెడుతోంది అని చెప్పడానికి తెలుగులో ఒక పాదము అని వాడతాం, గుర్తుపెట్టుకోండి. మీద ఒక పాదంబున భూమి గప్పి ఇంకెక్కడి నుంచి ఏం చెప్తున్నాడు, వేరొండటం నిరోధించి, దివి వేరొండటం నిరోధించి, ఇంకొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు, ఇంకా అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాడు, అక్కడి నుంచి సూర్యుని ఆక్రమించాడు. అంటే ఎన్ని అడుగులు ఇచ్చాడు, ఈయన ఇచ్చింది 3 అడుగులేగా. ఇక్కడ సరైన అర్థం ఏమిటి అంటే ఈయన కాలు క్రమక్రమంగా ఈ ఆకాశం కేసి వెడుతోంది, వెడుతున్నప్పుడు ఈ కాలు ఆకాశాన్ని ఆక్రమించుకుంటూ ఒక్కొక్క లోకాన్ని దాటి వెడుతోంది. ఒక వేరొకటం అంటే ఇంకా ఆక్రమిస్తోంది అని అర్థం అన్నమాట. అలా ఒక్కొక్క లోకమును దాటుకుంటూ పోతుంది. స్వర్గలోకం దాటింది, మర్త్యలోకం దాటింది, ఇంకేదో పైన ఉన్న గ్రహాలన్నీ దాటిపోతోంది, చంద్రుణ్ణి దాటుతోంది, సూర్యుడిని దాటుతోంది, మహర్లోకం దాటుతోంది, జనలోకం దాటుతోంది, తపోలోకం దాటుతోంది, సత్యలోక పర్యంతం వెళ్ళిపోయింది అనమాట. అలా వెళ్ళిపోతుంది వ్యాపించేది. అంటే ఇంత చేసి ఆయన పుచ్చుకున్నది 2 అడుగులు, ఏమీ సందేహం లేకుండా మూలలో కూడా చెప్పాడు. ఒక కాలితో అధోలోకాలు ఆక్రమించాడు. ఇక్కడ భూమి అంటే భూమి, భూమి కింద ఉన్న అధోలోకాలన్నీ కింద పాదంతో ఒక ఎడంకాలతో నొక్కేశాడు. కుడికాలు అలా పైకి వెళ్ళిపోయింది, ఆ పాదంతో ఊర్ధ్వలోకాలు ఇంత చేసి ఒక కాలిటు ఒక కాలిటు ఉందన్నమాట. అంటే ఈయనకి ఓన్లీ 2 ఫీట్ అయిపోయింది. అక్కడికి 3 అడుగు వేయటానికి లేకుండా పోయింది. మొత్తం ఆక్రమించేశాడు. ఏమి రాశారంటే అక్కడ అద్భుతం. అసలు అలంకారం ఒక చిత్రం ఎదురుగుండా పెట్టాడు. చిత్రీకరించాలి అంటే దృశ్య చిత్రీకరణ అంటాం దాన్ని. ఉపమా అలంకారంతో క్రమంగా ఒక అభూతమైనటువంటి ఆకారాన్ని కంటికి కట్టేలాగా భూతం చేశాడు ఆయన. రవిబింబం ఉపమింప పాత్ర మగు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుత బ్రహ్మాండమున్ నిండుతో సూర్యుడి యొక్క బింబాన్ని ఈ పరమాత్మకి ఎలా ఎలా ఉందో ముందు దాన్ని ఒక పోలిక తీసుకున్నారు. ముందు పొట్టివాడు కింద ఉన్నాడు, అప్పుడు సూర్యుడు పైన ఉన్నాడు. ఆ సూర్యబింబం ఆయనకి నెత్తి మీద పెట్టిన గొడుగులో ఉందిట. ఈ పైన ఉన్న సూర్యుడు ఎలా ఉన్నాడు, ఆయనకి ఒక గొడుగులో ఉన్నాడు. ఈ స్వామి పెరిగాడు, సూర్యుడు ఏం పెరగల, సూర్యుడు అక్కడే ఉన్నాడు. ఈయన అలా పొడుగు పైకి వెళ్ళిపోతున్నాడుగా. పొడుగు వెళ్ళిపోతుంటే ఆ తర్వాత సూర్యబింబం తలకి దగ్గరికి వచ్చింది. అప్పుడు తల మీద పెట్టిన రత్నం చూడామణిలో ఉన్నాడు అనమాట. ఆడవాళ్ళు ఎత్తు మీద పూర్వం మణి పెట్టుకునేవారు, ఆ శిరోరత్నంలో ఉన్నాడు. ఇంకా వామనుడు పెరిగాడు. అప్పుడు ఆ సూర్యుడు నెత్తి మీద ఉన్నవాడికి వస్తా చెవి దగ్గరికి వచ్చాక, అప్పుడు చెవికి పెట్టుకున్న కుండలాలు మన వాళ్ళు దుద్దులు పెట్టుకోరు, అలాంటి ఒకనొక కర్ణాభరణం అయిపోయాట. ఇంకా స్వామి పెరిగాడు. ఇప్పుడు ఈ సూర్యుడు కాస్త కంఠం దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఎలా ఉంది, గడాభరణమై మెడలో వేసుకునే హారం నెక్లెస్ అన్నమాట అది, అలా కంఠాభరణం అయ్యాడు. ఇంకా స్వామి పెరిగాడు. ఈ భుజములకి పూర్వం వంకీలు పెట్టుకునేవారు, ఆడవాళ్ళు కూడా పెట్టుకునేవారు. వాటిని కేయూరములు, భుజకీర్తులు అంటారు. భుజం దగ్గర ఉన్న సూర్యుడు ఒక భుజకీర్తిగా ఉన్నాడు. ఇంకా స్వామి పెరిగాడు. ఇప్పుడు సూర్యుడు చేతి దగ్గరకు వచ్చాడు. నేను వేసుకురావడం మర్చిపోయానే కంకణం, అలాంటి చెవిమత్ కంకణము కాంతితో కూడిన కంకణంలో ఉన్నట్ట. ఆ తర్వాత ఇంకా స్వామి పెరిగాడు. ఇప్పుడు ఆయన నాభిస్థానం దగ్గరకు వచ్చాడు. నడుముకు పెట్టుకున్న వడ్డాణాలు, పూర్వం చక్క ఆడవాళ్ళు పెళ్ళిళ్ళలో ఇంత వడ్డాణాలు పెట్టుకునేవారు, ముచ్చటగా ఉండేది. ఒక్క వడ్డాణమైనా జీవితంలో ఇస్తున్నామో ఆడవాళ్ళైనా అనుకునేవాడి దానం చెప్పట్లేదు. అదిగో ఆ సూర్యభగవానుడు చక్కగా నడుముకు వడ్డాణంలో ఉన్నాడనమాట. అసలండి సుశరం గారు గండపిండేరాలు ఇస్తారు, కంకణాలు ఇస్తారు, కానీ వడ్డాణాలు సత్కారాలు ఏమిటండి? ఎప్పటికైనా సుశరం గారే ఆ పని చేయించగలరు నడుపుకోవాలి కదా గురువు గారికి అనుకుంటున్నాను. కమిట్మెంట్ చేయించేస్తే వదిలిపోతుంది. సరే అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఈ నడుముకున్న కటిస్థలి నుదంచ గంట, ఈ నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకున్న ఒకనొక గంట మొబల ఉన్నట్ట. ఇంకా స్వామివారు పెరిగాడు. ఇప్పుడు సూర్యభగవానుడు కాలి దగ్గరకు వచ్చేశాడు. కాళ్ళకి పెట్టుకున్న గజ్జి కింద ఉన్నట్ట. ఇంకా స్వామి పెరిగిపోయాడు. చివరి కాళ్ళ కింద పెట్టుకునే పీటలు ఉంటాయే అమ్మవార్లు, వాళ్ళకి కాళ్ళ కింద పీటలు ఉంటాయి, పాదపీఠం అంటారు. పాదపీఠం అయిపోయాట. అంటే ఈ స్వామి ఎంత పెరిగిపోయాడో ఆలోచించండి. అలా 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 పెరిగిపోతూ ఉంటే అంతటి సూర్యుడు దిగిపోయాడు కిందకి, అంత స్థాయికి ఎదిగాడు. ఒక పాదంతో ఈ మొత్తం భూమండలాన్ని ఆక్రమించాడు కదా, ఈ కాలు పైకి వెళ్ళిపోయింది కదా. ఇది ఎలా ఉందంటే, ఈ భూమి మొత్తం ఈ కాలికి అంటుకుపోయింది. ఆయన కాలు తామర పువ్వు, తామర పువ్వుకి భూమి అంతా అంటుకుపోయి వర్షాకాలంలో బయటికి బురదలోకి వెళ్ళొచ్చిన వాడు కాళ్ళు కడుక్కున్నాక అరికాల్లో ఇంత బురద అంటుకుంటే ఎలా ఉంటుంది మిగిలిపోతే? కాలికి అంటుకున్న బురద పెసరులో ఉందిట భూమి. ఒక పదంబు కింద ఉర్వి, పద్మం కింద ఉన్న పంక లవము కొమరు మిగిలి అన్నాడు. ఇంత బురద పెసరులో ఉంది అంత భూమి. ఆయన తామర పువ్వు లాంటి పాదానికి అంటుకున్న మట్టి పెసర్లో ఉందట. అంటే దాన్ని బట్టి ఆయన పాదం ఎంత ఉంది, ఇంత భూమి చివరికి ఎంత అయిపోయింది. ఇక ఈ రెండో కాలు పైన ఉంది కదా, ఈ పైన ఉన్నదానికి మొత్తం ఇది కూడా తామర పువ్వులాగే ఉంది. ఈ కాలు కూడా ఈ తామర పువ్వులో ఉన్న కాలి మీదకి ఆకాశం ఒదిగిపోయి తుమ్మెదలు తామర పువ్వు మీద వాలుతాయి. ఈ తుమ్మెదలు వికసించిన తామర పువ్వు మధ్యలో వాలితే ఎలా ఉంటాయి, ఆకాశం నల్లని తుమ్మెదలో ఉందిట, ఈయన పాదం పద్మంలో ఉందట. ఇంత బతుకు బతికి ఆకాశం చివరికి ఒక తుమ్మెదలో ఉందిట. అలా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వాగ్దృగలభ్యుడై, వాక్కుకి దొరకట్ల, వాక్కులతో ఎవరు వర్ణించలేరు, చూపులకి దొరకట్ల, అంత పెరిగిపోతే ఆయన రెండు కళ్ళతో ఎంత వస్తాం, కళ్ళు బయలు గమ్మి ఆయన పడిపోయారంత చూడలేక బ్రహ్మాండ కటాహాన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఒరే ఈ దుర్మార్గుడు ఎవడో మోసం చేస్తున్నాడు రా మనల్ని, వీడి అంతం చూద్దాం అంటూ రాక్షసులంతా కత్తులు కఠారులు పుచ్చుకుని విష్ణుమూర్తి మీదకి దాడికి వస్తూ ఉంటే పక్కనున్న విష్ణుమూర్తి భటులు సునందుడు, నందుడు, సుశీలుడు, విశ్వక్సేనుడు మొదలైన వాళ్ళు కత్తులు కఠారులు పుచ్చుకుని రాక్షసుని ఊతకోత కోసేస్తే వాడు కకా వికలై అటు ఇటు పారిపోయారు. అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, ఒరే కాలం మనకి కలిసి రాదు, ఇప్పుడు యుద్ధం చేయకండి, నేను రాజ్యం ఇస్తే మధ్యలో మీకెందుకు గందరగోళం, నా కోసం మీరు బలైపోకండి, పారిపోండి, పాతాళానికి పోండి అన్నట్ట. ఈలోపు విష్ణుమూర్తి ఏం చేశాడు, ఇటు తిరిగాడు. ఏమయ్యా మూడు అడుగులు ఇస్తానన్నావు, మూడు అడుగులు దేవుడు అడుగు, అడుగులు అనేదాన్ని ఎలా కొలత తీసుకున్నాడో మరి విష్ణుమూర్తి మనం చెప్పలేము. ఆయన ఊహేమిటో, నిజానికి ఆయన ఇలా ఆక్రమిస్తే మనం లెక్కేస్తే మన దృష్టిలో ఒక్క అడుగంటే ఇలాగా, కానీ ఆయన దృష్టి అలా కాదు, ఒక కాలు మళ్ళీ ఇంకొక కాలు ఇంకొక కాలు అయ్యి ఉంటుంది భగవంతుడిది. అందువల్ల ఏమన్నాడు, ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ అయిపోయింది, ఇక మూడోసారి కాలు తీసి ఇంకో తోట పెడదామంటే ఎక్కడ పెట్టను, ఇంతేనా ఈ రాజ్యం, బోడి రాజ్యం ఏదో పెద్ద గొప్ప రాజ్యం అనుకున్నాను, ఎంత దూరం వెళ్ళినా సరిపోటంలా అని చెప్పి మూడవ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు. లేదా అసత్యమాడానని ఒప్పుకో, బ్రాహ్మణుడికి దానం ఇస్తానని తప్పుకోగలవా, బ్రాహ్మణాధీనములు ద్రోహ బ్రహ్మవశమే, బ్రాహ్మణుడికి ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకోవడం, ఇవ్వనని అసత్యమాడటం బ్రహ్మతరం కూడా కాదు, ఇక నీ వల్ల ఏమవుతుంది చెప్పు అన్నాడు. ఒక క్షణం ఆలోచించాడు ఆయన. నిరయమునకు ప్రాప్త నిగ్రహమునకును వెరవ బొంకనే వెరచినట్లు. నరకానికి భయపడను, నన్ను బంధించినా భయపడను, ఒక్క అసత్యం ఆడితేనే నేను బాధపడతాను, అసత్యం ఆడాని ఇస్తానని ఇవ్వలేకపోయానని. నేను పొరపాట్లు కూడా మడత పేచి పెట్టేవాడిని కాదు, ఇచ్చి మాట తప్పేవాడిని కాదు. నిర్మలాత్మ నాకు బొంకు లేదు, పొరపాట్లు కూడా నాకు అసత్యం లేదు. ఇదిగో ఈ శిరస్సు చూపిస్తున్నాను, దీని మీద పెట్టేసుకోకాదు, నువ్వు వేదన చేసుకో అన్నాడు. వెంటనే ఆయన ఆ క్షణమే పాదం కుంచెంప చేసి పైకి పెట్టాడు. ఆ కుంచెంప చేస్తున్నప్పుడు చెప్పారండి, ఆ పాదం అలా పైకి ఎత్తాడు, కిందకు తీసుకొస్తున్నాడు, ఆ పాదం పైకి వెళ్ళిపోతూ ఉంటే బొడ్డులో ఉన్న తామర పువ్వులోంచి పుట్టాడు ఒక చెట్టు తట్టి బిడ్డగా బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారికి ఆనందం వచ్చేసిందిట, ఇది నా పుట్టిల్లు, తన పుట్టిల్లిదే కొమ్మటంచు అదుడు తన్నాభి పంకేరుగంబుగాంచి, ఇది నా పుట్టిల్లు, ఇంతకాలం ఈ బొడ్డు ఎక్కడుందో తెలియట్లా, ఈ తామర పువ్వులో కూర్చున్నాను కాబట్టి ఈ తామర పువ్వు అనుకుంటున్నాను, కానీ ఈ తామర పువ్వు ఈ బొడ్డు నుంచి పుట్టిందన్నమాట. బొడ్డులో నుంచి పుట్టిన తామర పువ్వు నుంచి పుట్టిన చంటి గుడ్డుని బిడ్డను నేనని భావించి వెంటనే కమండలం తీసుకుని ఆ నీళ్లతోటి బొడ్డు మీద చల్లాడు. ఆయన కాళ్ళు కడిగాడు, ఆయన కాళ్ళు కడగ్గా వచ్చిన నీరే విశ్వనది నా నేపారు నైర్మల్యయ్యి గంగానదిగా ప్రవహించింది. అదిగో అప్పుడే బ్రహ్మ కడిగిన పాదం అన్నారు. దాన్నే అన్నవాచార్య ఏమని రాశాడు, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాననే పాదము, చల్లగి వసుధ కొలచినది పాదము బలితల మోపిన పాదము, తల్లగ కగగనము తన్నిన పాదము బలరిపుగా చిన్న పాదము, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. బ్రహ్మంతటి వాడు కడిగిన దివ్య పాదము, ఎంత జాతకం ఎంత యోగం కాకపోతే ఆయన అలాగా కడగలిగాడు. అసలు కొన్ని రాగాలు ఉంటాయి అవే, కానీ కొంతకాలం పోయాక వాటి మార్చేస్తున్నారు. కానీ ఈ ఘంటసాల ఈ రాగంలో చక్కగా పాడాడు. తర్వాత బ్రహ్మ కడిగిన పాదము ఏడుపు అంటూ పాడటం మొదలు పెట్టారు. అలాగే మన వాళ్ళు రాజకీయాన్ని పాడుతూ ఉంటారే, అది మహానుభావుడు ఆయన చక్కగా పీలు రాగంలో అందంగా పాడేశాడు ఘంటసాల. ఓసారి ముద్ర వేసేశాడు. తర్వాత దాన్ని పాడటానికి జేసుదోసు సుశీలకి తలప్రాణం తోక్కొచ్చింది మేఘ సందేశంలో, అది పాడుతున్నారు ఇప్పుడు మనవాడు. ఆయన రాధికాని ఆ కంఠంలో చూస్తే అది రాళ్ళు కరిగిపోతాయి అన్నమాట. ఇంకొక రాగం మార్చడానికి ఇంకోడు సాహసం చేసిన అది ఒక సింహం, అదొక కారణజన్ముడు ఆయన. ఇప్పుడు మళ్ళీ భగవద్గీత ఇంకోటి ఎవడో పాడుతున్నట్టు, ఏం పాడితే మాత్రం ఏంటి అబ్బాయి, మళ్ళీ వెళ్ళంగా వెళ్ళే పద్మాగర్ గారు భాగవతం చెప్పాక ఇంకోటి ఎవడు చెప్పగలడు అలాగే ఏమనుకోండే కాదు. మొత్తంగా అద్భుతంగా మహానుభావులు ఆ పాటలు రాశారు. దానికి కొంతమంది పూజ్యులు అలాగ రాసేసే దానికి ఆ రాగాలు కూడా చుట్టు పారేశారు అన్నమాట. ఇప్పుడు ఆయన ఆ పాదం శిరస్సు మీద పెట్టాడు. బలిచక్రవర్తి శరీరం కేసి చూసి, నా పాదంతో పవిత్రమైంది శిరస్సు, ఇదిగో ఇలా రా అన్నాడు. తార్క్ష్యనందనుడు గరుత్మంతుడి కొడుకును పిలిచాడు. గరుత్మంతుడిని తార్క్ష్యుడు అంటారు, ఆయనకు కొడుకు కూడా ఉన్నాడండి. అయితే ఆయన కొడుకు పేరు మనకు తెలియదు, తార్క్ష్యనందనుడు అన్నారంతే. ఇదిగో వీడి కట్టయ్యి అన్నాడు. వరుణ పాశాలని వరుణుడి దగ్గర కొన్ని తీగలు ఉంటాయి, ఆ తీగలతో కడితే ఎవడో విడిపించుకోలేడు. పాకిస్తాన్ పోలీసులు కూడా అంత గట్టిగా కట్టలేరు అనమాట. అలాంటి పాశాలతో బంధించేసేట పూర్తిగా దానం ఇచ్చేసాక ఇంక ఈ భూమి మీద నువ్వు ఉండడానికి వీల్లేదని చెప్పి నేను జైలు పాలు చేస్తున్నావు అన్నట్టుగా కట్టేశాడు. సరిగ్గా అలా కట్టిన సమయానికి అక్కడికి వచ్చాడు ఆ దైత్యేంద్రుడు కంచే భూరిదయుటు ప్రహ్లాదు. ప్రహ్లాద కుమారుడు, అప్పుడు కుమారుడు కదా, తాతగారు కదా, ఏంటి మరి రిటైర్ అయిపోయినా ప్రహ్లాదుడు మనకి ఎప్పుడూ ఆరేళ్ల పిల్లాడలేక ఐదేళ్ల పిల్లాడలేక కనపడతాడు. ఆ స్వామివారు పీనవక్షుడు పూజ్యుడు పాతాళ లోకం నుంచి వచ్చాడు. శ్రీమన్నారాయణుడి పాదపద్మాలకు నమస్కరిస్తూ తాతగారు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయాలి, కానీ ఈయన కట్టివేయబడి ఉండగలని సిగ్గుపడి, తాతయ్య లేచి నిలబడి అర్ఘ్యపాద్యాలు ఇవ్వలేకపోతున్నాను, రెండు చేతులు జోడించి నమస్కరించలేకపోతున్నాను, ప్రస్తుతం బందీభూతుణ్ణి అని ఇలా తల వంచి నమస్కరించాట. కళ్ళదంబడి ఆనంద బాష్పాలతో ప్రహ్లాదుడు అన్నాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక వాసుదేవ అనంత వైకుంఠ వరద కేశవ అప్రమేయ హృషికేశ పురుషోత్తమ పద్మనాభ ఇంత పూర్వం సంపదలు ఇచ్చావు. సంపదలతో అహంకారం పొందకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇతన్ని బంధించావు. సంపదలేమిటి, బంధనమేమిటి? నువ్వు బంధిస్తే సంసార బంధనంలోంచి బయటపడతాడు అని అంతరార్థం. మా వాడిని అనుగ్రహించు, మా వంశాన్ని అనుగ్రహించు అని కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే అప్పుడు ప్రహ్లాదుడితో అన్నట్ట, బరేవాడి నాయన, నీ వంశం వాళ్ళని నేను చంపుతానా? నిన్ను కానీ నీ వంశంలో వాళ్ళని కానీ ఎవరిని చంపనని నేనేవడో మాటిచ్చా. వీళ్ళు చంపడం కాదు, ఇతడు పరమ పూజ్యుడు, ఇతడికి రవ్వంత దోషం ఒకటే, ఇంకేమీ లేదు. అకాలంలో ఇంద్రుడి పదవి రాక్కున్నాడు, ఇంద్రుడికి నేను కొంతకాలం ఇంద్ర పదవి ఇచ్చా. ఎంత పుణ్యాత్ముడైనా అవతలవాడి పదవి తీరకుండా ఆ పదవి రాక్కోవడం పాపం అది. అందువల్ల ఆ దోషం పోగొట్టి వీడిని భవిష్యత్ కాలంలో గొప్పవాణ్ణి చేయడం కోసం ఈతడి దాన వీరత్వం, ఈతడి గొప్పతనం లోకానికి ప్రకటించడానికి ఇతన్ని జయించలేక నా అంతటి వాడిని ముష్టి రావాల్సి వచ్చింది అన్నాడు. దాన్ని బట్టి ఆలోచించండి, అతని ధర్మానికి నేను దాసుడయ్యా, అతని ధర్మం ముందు యుద్ధం చేసి జయించలేక అంత విష్ణువుని మరుగుతుడైపోయాను అన్నాడు. భగవంతుడు కూడా మన దగ్గర ధర్మం ఉంటే పొట్టాడైపోతాడు, మరుగుతుడైపోతాడు, అడుక్కోవడానికి వస్తాడట. అదే మనలో అధర్మం ఉంటే లాగి గోప మీద కొడతాడు. ఇప్పుడు నిజానికి ఎవరు గెలిచారంటారు? బలిచక్రవర్తి గెలిచాడు, ఆయన కాదు విష్ణువు కదా. ఆయన చెప్పాడు, నేను ఓడిపోయి దాసుడన్నట్టుగా వచ్చాను ఆయన దగ్గరికి అనే లోపు ఈ లోపు ఒక ఆవిడ పరిగెత్తుకు వచ్చేసింది. తతమత్తద్విపయానయై కుచనిరుంధోళ సంవ్యానయై కృత ఆళీక కరయుగాధీన స్థాన నాళీకయై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే యంతు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామనున్ వామనున్. రెండు చేతులు జోడించి కర్రయుగాధీన స్థాన, ఈ రెండు చేతులు ఇలా నుదుటికి చేర్చి నమస్కరించి భృత బాష్పాంబు వితానయ్యై కన్నీళ్ళు అలా కాలిపోతున్నాయి. మదపుటేనుగులాగా ఉయ్యారంగా పరిగెత్తుకొస్తుంది, పరిగెత్తడంలో కూడా మళ్ళీ అక్కడ వేగంగా దడదడ కాదట, కొంచెం ఉయ్యారంగానే పరిగెడుతుందట. ఈ కొంగు ఎక్కడ సారిపోతుందోనని ఇలాగ చుట్టూతో నడుం చుట్టూ వక్షస్థలం నుంచి తీసుకొచ్చి బొడ్లో దోపిందిట. కుచ నిరుంధ చోళ సంవ్యానయ్యిందిట. ఆపై పతిభిక్షాం అమదేహి, నాకు భర్తని భిక్షగా ఇయ్యి, నా భర్తని నాకు ప్రసాదించు. కరుణాస్వరూప పద్మాపతే ఓ లక్ష్మీ వల్లభ అంటూ తత్సతి వింధ్యావళి, బలిచక్రవర్తి భార్య వింధ్యావళి చేరవచ్చే అక్కడికి వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది? వామనుడు అంటే చాలదా అలా. త్రిజగద్రక్షామనున్, మూడు లోకములను రక్షించే మంత్రస్వరూపుట్టయన. మను అంటే మంత్రము అని అర్థం, రక్షామను అంటే రక్షించే మంత్రం. ఒక మంత్రం ఉంది, అది జపిస్తే రక్షిస్తుంది. మూడు లోకాలని రక్షించే పరమ పవిత్రమైన మంత్రం ఆయన రూపంలో వచ్చింది అక్కడికి. అంతటి పరమ పవిత్ర మంత్రస్వరూపుడైన వామనుడికి నమస్కరించే ఆవిడ మొక్కిందిట. ఎంత ఊహ, ఎంత అద్భుతమైన ఊహ! వామనుడు కాదాయన, లోకాలని రక్షించే పరమ పవిత్ర మంత్రస్వరూపుడు అనడంలో ఆ కోతల గారికి అటువంటి ఊహ రప్పించిన రామచంద్ర ప్రభువుకి నమస్కారం. అలా నమస్కరించి ఆ తర్వాత ఏమంది, ముందు భిక్షాన్ దేహి అంది, తర్వాత అలా అన్లా, ఏమయ్యా నువ్వు విష్ణుమూర్తి అయితే అవ్వచ్చుగాక, లక్ష్మీ వల్లభుడు అయితే అవ్వచ్చుగాక, నీకేం అధికారం ఉంది నా మొగుడిని కట్టడానికి అంది. ఎందుకంది ఆవిడ? ఆవిడ దగ్గర ధర్మం ఉంది గనక. లేదనడు పొమ్ము దానం వీరాదనడు, నా భర్త అసలు నీ ముక్కు మొహం చూశాడు ఎప్పుడైనా? నువ్వెవడవో తెలుసిన, ఏదో ఒక పొట్టి బ్రాహ్మడివని నమ్మి నువ్వు రాగానే లేదనకుండా ఇచ్చాడు. గురువుగారు వద్దంటే కూడా చీ కాదంటున్నాను అని నీకే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ప్రాణం పోతుందని హెచ్చరించినా వినిపించలేదు, వినిపించుకోలేదు ఆయన. అటువంటి నా భర్తని, అన్నీ ఎరిగి కూడా నీకు దానమిచ్చిన నా భర్తని, ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగని నా భర్తని, నా దయ్యతు కట్టనేటికి నా భర్తను ఎందుకు కట్టావు నువ్వు అని అడిగింది ఆవిడ. మంచి భార్య, బాగా అడిగింది, నిలదీసింది. స్వామివారిని అవసరం అయితే కాలర్ లేదు కానీ జెండెం గుర్తుకు అడిగింది. శ్రీ దయిత చిత్త చోర శ్రిత మందార, అంతవరకు అలాగే గట్టిగా అడిగి మళ్ళీ అమౌంట్తో దిగిపోయింది ఒకసారిగా. స్వామి ఏదో అన్నానేమో అనుకోకు, లోపలేం పెట్టుకోకు. శ్రీ దయిత చిత్త చోర, లక్ష్మీదేవి మనస్సుని కూడా హరించిన వాడి, అంత గొప్పవాడి. శ్రిత మందార, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళ కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాన్ని, కల్పవృక్షం ఏదైతే తీస్తుంది, నువ్వు కూడా నిన్ను ఆశ్రయించుకున్న నీ భక్తులకి కోరిన కోరికలు తీరుస్తావు, అటువంటి నీకు నమస్కారం అని మళ్ళీ కాళ్ళకి నమస్కరించింది. అప్పుడు ఆయన అన్నాడు, వెర్రి తల్లి, నీ భర్త గొప్పవాడు కాబట్టే కదమ్మా నా బతికిలా అయిపోయింది. నేను యాచనకి రావాల్సి వచ్చింది, ఇతన్ని కట్టా, పరీక్షించా, సొమ్ములు పోయిన, గురుశాపం వచ్చిన, బందీభూతుడైన, ఎన్ని కష్టాలు వచ్చినా నేను పరీక్షించి చివరికి కాలు నెత్తి మీద పెట్టినా నిర్వికారంగా ఉన్నాడు. వీడికి ఇక జీవితంలో మృత్యువు లేదమ్మా, నీకు నీ భర్తకి ఆ జీవితంలో ఏనాడు మరణం లేని వరం ఇస్తున్నా. నాయనా, శ్యామంబలి ఇంద్రసేన మహారాజు, బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు, అసలు పేరు ఇంద్రసేనుడు, కానీ అది పోయి మహాబలం ఉంది కాబట్టి బలం అస్తి ఇది బలి అని, బలం ఉన్నది కాబట్టి బలి, గుణం ఉంటే గుణి అంటాం, అంచేత ఆయన బలి అయిపోయాడు. చివరికి బలిగాలు బలి అయిపోయాడు. నువ్వు బాధపడక నాయన, నీ సంపదలు అపహరించాను, సంపదలే సంసారానికి మూల కారణం, పదవులే అహంకారాన్ని పెంచుతాయి, రజోగుణం తమోగుణానికి మూల కారణమైన సంపదలు హరించాను, నీకు మోక్షం ఇస్తాను. ఇదిగో సావర్ణి మనువు వేళలు దేవేంద్రుండగుని తండు. ప్రస్తుతం పురంధరుడు లేవాడు ఇంద్రుడుగా ఉన్నాడు. ఈ రాబోయే కాలం అంటే ఇప్పుడు ఈ కలియుగం అయిపోతుంది, ఇప్పుడు కొంతకాలానికి, ప్రస్తుతం కలియుగం 5110వ సంవత్సరం, కలియుగం 432,000 సంవత్సరాలు. అంచేత వాడెవడో చెప్పినట్టుగా 2010కి అంతమైపోతామని బెంగెట్టుకోకండి. మీరు అంతమైపోతామని బెంగెట్టుకుంటే వ్యాస్తులన్నీ మాకు ఇచ్చేయండి, హ్యాండ్ ఓవర్ చేసేయండి, మేము జాగ్రత్త కాపాడతాం. ఏమీ లేదు, 4లో 3లో 2 పోతారు బెంగెట్టుకుని, ఊరు ఓ దీంట్లో కూర్చుని అందరూ ఇదే. ఒక ఆయన ఏమో, నేను హైదరాబాద్లో 100 గజాలు కొనుక్కున్నాను, కలియుగం అంతమైపోతారు 100 గజాలు అయిపోతుంది అంటాడు ఒక ఆయన. ఈ 100 గజాల కోసం కలియుగం అంత ఎక్కడ అవుతుంది? 432,000. కానీ ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి కొంత జన నష్టం అవుతుంది రాబోయే కాలంలో, అంటే 2023 సంవత్సరాల మధ్యలో, ఇప్పుడు 2009, ఇంకొక 14 ఏళ్ల మధ్యలో ప్రపంచ జనాభాలో 3వ వంతు జనం నశిస్తున్నారు, 1వ వంతు జనం మాత్రమే మిగులుతారు. అందులో ముఖ్యంగా యుఎస్ఏ ఒకటి, లండన్ అసలు పోతుంది బొమ్మన్నాడు. ఈ ఇరాన్, ఇరాక్, ఈ ఎడారి కంట్రీలన్నీ సర్వనాశనం కాబోతున్నాయి, వీరేం బెంగెట్టుకోకర్లా, వాళ్ళంతా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని బాంబులు వేసుకుని చచ్చిపోతారు. ఇరాను, ఇరాక్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ అంతా పోతారు. అప్పుడు మళ్ళీ మనమే హాయిగా ఉండరాజవరంలో డాక్టర్ గారు, మీరు, నేను అందరం కూర్చొని వాళ్ళ అవ్వుడు, కొడుకు, కోడలు, అమ్మాయి చక్కనే పురాణం చెబుతూ ఉంటే మా గుర్తు వారు నెట్టుగా చెంగ్ చేసుకుని, చెంగ్ చేసుకోకుండా గారు ఈ భక్తులందరూ హాయిగా చక్కగా కూర్చుంటూ ఉంటారు. నేను ఇలాగే కారులో వస్తూ పోతూ ఉంటాను, కాస్త రాగానే కాఫీ మాత్రం ఇవ్వండి, అరగంట లేట్ చేయకండి, అది ఒకటి కాదు మాత్రమే. ఇదే మనమే వెంకటొక్కర్లా, ఎందుకు చెప్పినా, నేను కూడా చెప్పింది మీకు నవ్వు తెప్పించడానికి కొంచెం చెప్పినా, ప్రామాణికం భవిష్య పురాణాలు చెప్పారు. అష్టాదశ పురాణములు విన్నవారికి అకాల మరణములు ఉండవు, వారు రాబోయే తరానికి మార్గ దర్శకులు అవుతారు, వాళ్ళకి పొరపాటులు చెప్పారు. సర్వ వేదేషు యత్ పుణ్యం, సర్వ తీర్థేషు యత్ ఫలం, సకృత్ పురాణ శ్రవణా తత్ఫలం లభతే నరః. సమస్త వేదాలు చదివితే ఎంత పుణ్యమో, అన్ని తీర్థయాత్రలు చేస్తే ఎంత పుణ్యమో, కేవలం పురాణ శ్రవణం వల్ల వస్తుంది. వీళ్ళు ప్రళయం వచ్చినా చావరట, సునామీ వచ్చినా మీరు చావరు, చూడండి. బాంబులు ఇక్కడ వేసేస్తే పక్కవాడు చచ్చిపోతాడు, కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళు నడుస్తున్నారే అది కుమాలిందని ఇలా పెట్టుకుని వంకర టింకరగా నిలబడి ఉంటాడు వాడు, వాడు పోతారు. మనం ఉంటాం హాయిగా, దర్జాగా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం, ఉంటాం ఉంటాం. సత్యం సత్యం పునఃసత్యం ఎదుక్తం మధ్యపర్తిన, అది నా చేత పలకబడినది సత్యం అని చెప్పడానికి కోసం వాళ్ళ సంస్కృతం ఒక శ్లోకం కూడా వచ్చేసింది అనుకోకుండా. సరే మొత్తం మీరు ఏదైతే శ్లోకం తెప్పించారు, మీకు అందరికీ అది శుభం. ఎందుకు చెప్తానంటే రాబోయే కాలంలో మళ్ళీ ఇంద్రుడు పుడతాడుగా, అప్పుడు ఈ బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. బలిచక్రవర్తి అప్పుడు ఇంద్రుడు అవుతాడు. ఆనాడు మనువు సావర్ణి అనేవాడు సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడు మనువు అవుతాడు. బెంగపెట్టుకోకు, ఇక నువ్వు నీ సైన్యంతో పాటు పాతాళానికి పో, అక్కడ నీ గుమ్మం దగ్గర నేను కాపలా కాస్తా. ఎంత ఆశ్చర్యం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విష్ణుమూర్తిట బలిచక్రవర్తి పాతాళంలో ఉంటే దానవ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే గుమ్మం దగ్గర గేట్ కీపర్ ఉంటాడు కదా, మన గేట్ కీపర్ జీతం కూర్చుని అక్కడ 24 గంటలు కాపలాగారు నిజానికి. కానీ ఆయనట 24 గంటలు 4 చేతులతో శంఖచక్ర కథాపద్మాలతో నీ కాపలా కాస్తాను, నిన్ను ఎవడు ఏం చేయకుండా రక్షిస్తానన్నాడు. 3 అడుగులు ఈ దానం పుచ్చుకుని చివరికి శాశ్వతంగా సలాం అలేకుం అంటూ గులాంకి వెళ్ళిపోయాట. భగవంతుడు ఎంత కరుణాస్వరూపుడు, అంతటి వాణ్ణి గుమ్మం దగ్గర ఒక కాపలా వాణ్ణి చేసుకోగలిగాడు ఆయన. అనగానే అప్పుడు అన్న పద్యాలు ఉన్నాయే మహానుభావుడు బలిచక్రవర్తి నోటి నంబడి వచ్చిన పద్యాలు ఆణిముచ్చారు. చెల్లియే మృత్యువు చొట్టమే యముడు సంసేవార్థులే కింకరు శిలలం చేసినే బ్రహ్మ తల్లు దృఢమే జీవంగునో చల్లరే చెల్లితం బౌట ఎరుంగరు ఈ కపట సంసారంబు నిక్కంబుగా తలతుమ్ముడు సత్యదాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై. మృత్యుదేవత ఉన్నాడు, వాడేమన్నా మనకి స్నేహితుట చెలియే మృత్యు ఇది ఈ మధ్యనండి ఓ తమాషా పెట్టారు. ఈ పద్యం చెబుతున్నాడు ఒక ఆయన పురాణం చెబుతూ చెలియే మృత్యువు అంటే మన భార్య మృత్యువుట, చుట్టమే యముడు, యముడు మనకు చుట్ట మన ఇంట్లోకి వచ్చే చుట్టమే యముడు ఇలా చెప్పేస్తున్నాడు. నాకు మధుమైంది పెళ్ళమే మృత్యుదేవత అయితే ఉండొచ్చు వాళ్ళ పెళ్ళం, అతని భార్య పాప మృత్యుదేవత అయితే ఉండొచ్చు, కానీ మనందరికీ అంత గట్టి ఏంటి కది చుట్టమే యముడు, ఇంటికి వచ్చిన చుట్టం యముడు అని అది కాదు అక్కడ అర్థం. మృత్యుదేవత నీకేమైనా స్నేహితుడా, ఎందుకని అన్నాడు ఈ మాట, మృత్యుదేవత మన చెలికాడైతే మనకి స్నేహితుడైతే ఏమయ్యా నీకు మరణం వచ్చింది నేను తీసుకుపోవడానికి వచ్చానంటే నాకు మరణం వచ్చిందా మన డియరెస్ట్ ఫ్రెండ్స్ కదా ఒక 10 రోజులు నాకు గ్యాప్ ఇవ్వయ్యా అని వీళ్ళమ్మ రాసుకోవచ్చు మనం. కానీ వాడు మన మాట వింటాడా, మృత్యుదేవత మనకి స్నేహితుడు కాదు, వాడు వచ్చాక ఇహ మనం ఆగా వీళ్ళనామా రాయడానికి కుదరదు కాస్త కాఫీ తాగొస్తానని అలా అన్నా అస్సలు ఆగడు. ఒక ఆయన రాశాడు చాలా అద్భుతమైన కవిత్వం ఏమన్నా తెలుసా, మృత్యువు అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, అది తెలిస్తే నేను మీకు చెప్పలేను. నిజమే మృత్యుదేవత మరి కనబడ్డాక నేను వచ్చి మీ దగ్గరికి మృత్యుదేవత ఎలా ఉంటుందని చెప్పగలనా, నేను ఇక్కడ ఉండను అక్కడ పురాణం చెబుతాను కనుక. కాబట్టి మృత్యువు మనకి చెలికాడు కాడు, చుట్టమే యముడు, యముడు ఏమన్నా మనకి చుట్టమా, వాడు వచ్చిన తర్వాత యమధర్మరాజా ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్ అంటే ఆగుతాడా, ఆగడు, వాడు మన మాట వినడు. కింకరులు సంశయవాదులే, యమకింకరులు ఏమన్నా మనకి సేవకులా, అంటే మనకి మరణం వస్తే వీళ్ళెవరూ మన మాట వినరు, ఆ క్షణమే మనం శరీరం విడిచిపెడతాం పోని. మన శరీరాన్ని బ్రహ్మదేవుడు దేంతో చేశాడు, మట్టితోటి వాటితో చేశాడు, కానీ శిలలం చేసేదే బ్రహ్మ, గండశిలలతో తయారు చేయడం. శిలా విగ్రహం అయితే 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఇంకా ఉంటుంది, కానీ మనల్ని రాతితో చెయ్యలేదు బ్రహ్మ. తన్ను దృఢమే పోనీ, ఈ శరీరం ఏమైనా దృఢమా, కాదు కాదు. జీవంబునో చల్లరే, ఈ ప్రాణం మాత్రం శాశ్వతంగా ఉంటుందా, ఎప్పుడు పోతుందో తెలియదు. చెలితంబౌట ఎరుంగరు, ఈ శరీరం ఈ ప్రాణం క్షణములలో కదిలి వెళ్ళిపోయేవని గ్రహించలేక ఈ కపట సంసారం శాశ్వతమనుకుని మూర్ఖుడు సత్యం దానం కరుణ ధర్మం విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా చెలిస్తూ ఉంటాడు. చివరికి ప్రాణం పోయాక వాడికి ఏం మిగిలింది, భయంకరమైన నరకం, ఇక్కడ అపకీర్తి తప్ప. ఎవరికైనా చివరికి 6 అడుగుల నేల తప్ప ఇంకేం మిగలదు కదా. చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు తలువుల స్థిరములు ధనములు చెంచలములు. ఇక మన చుట్టాలు ఉన్నారు, ఇంటికి వచ్చి వీడికి డబ్బు ఉంటే వీడికి చేస్తారు, డబ్బు లేకపోతే చుట్టాలు వస్తారా, పేదవాడు ఇంటికి చుట్టాలు పొరపాటు కూడా వెళ్ళరు. డబ్బు ఉంటే మన పలానవాడు మావాడు ఉండే పేరు వచ్చాక అందరూ మనవాళ్ళే, అంత పూర్వం వాడిని ఎవడని ఆదరించాడు ఆలోచించండి ఒకసారి. ఈ చుట్టాలే దొంగలు. సుతులు రుణస్థులు, మన రుణం ఉన్న వాళ్ళకి అందుకే సంపాదించి వాడు మొహాన్ని ఇంత పోస్తాం, మన దారిని మనం పోతాం. కొడుకంటే మనం రుణం తీర్చుకోవడానికి పుట్టినవాడు, మన రుణం వాడు తీరుస్తున్నాడు, వాడు రుణం మనం తీరుస్తున్నాడు తెలియదు. ఇక ఈ భార్య భర్తలు వీళ్ళు సంసార కారణాలు. ఈ శరీరాలు అస్థిరాలు, ధనం అతి చంచలం, మెరుపు తీగి మెరిసినట్టుగా లక్ష్మీదేవి మెరిసిపోతూ ఉంటుంది. అందుకే మీ తాత మా తాత ప్రహ్లాదుడు ఉన్నాడే, ఇవన్నీ విడిచిపెట్టి నీ పాదాలు ఆశ్రయించాడు, నీ పాదభక్తి నాకు ఇయ్యి అని చెప్పి ఆశీర్వాదం పొందాడు. బంధన విముక్తుడయ్యాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా పాతాళ లోకంలో బలిచక్రవర్తి ఉన్నాడు. మీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే మనందరం కలిసి అక్కడికి ఆయన దగ్గరికి వెడదాం. ఆయన గేటు కీపర్గా విష్ణుమూర్తి చతుర్భుజుడై కాపలాగాస్తాడు. ఆయన లోపలే పంపాలి, కాకపోతే ఆయనకి భక్తితో నమస్కారం చేస్తే ఇలా నెత్తిమీద చెంగేసుకుని చక్క స్వామి రక్షించంటే గ్యారంటీగా లోపలికి తీసుకుపోతాడు. ఆ క్షణమే మనం ఆయన దర్శనం చేసుకోవచ్చు. పరమ పూజ్యుడైన బలిచక్రవర్తిని అలా పాతాళానికి పంపేశాక విష్ణుమూర్తి ఇప్పుడు శుక్రాచార్యుడికి తిరిగాడు. ప్రొఫెసర్ శుక్రాచార్య, ఇంతకాలం ఓయూలో పనిచేసి పనిచేసి ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయినట్టున్నావు, ఉన్న కన్ను కూడా పోయింది, ఇప్పుడు నీకు పెన్షన్ కావాలా ఏం కావాలని ఓదార్చి మహాత్మాలు చాలా గొప్పవాడివి. బలిచక్రవర్తి యజ్ఞం మధ్యలో ఆగిపోయింది, నేను ఆయన దగ్గర డబ్బులు ఆగేశాను కనుక ఈ యజ్ఞం మధ్యలో ఆగితే లోకం నాశనం అవుతుంది, నువ్వు పూర్తి చేసే అన్నట్ట శుక్రాచార్యుని. చివరికి ఆయన అంత గొప్పవాడు ఉంటే శుక్రాచార్యుడు ఆ యజ్ఞం నువ్వే పూర్తి చేయన్నాడు. శుక్రాచార్యుడు వినయంగా వచ్చి, వాసుదేవ పరంధామాన్ని ఎంత గొప్పవాడు అని నాకు తెలియదా, ఏమిటో అజ్ఞానంతో నా శిష్యుల మీద పక్షపాతంతో అప్పుడప్పుడు నీతో యుద్ధం చేయిస్తూ ఉంటాను, అసలు యజ్ఞం మధ్యలో ఆగడం ఎలా అవుతుంది, ఇది నువ్వే విష్ణువువి, విష్ణువు అంటే యజ్ఞస్వరూపుడు, విష్ణువు యజ్ఞస్వరూపుడైతే యజ్ఞంలో విష్ణువు వచ్చి దానం పుచ్చుకున్నాక ఆ యజ్ఞం మధ్యలో ఎలా ఆగినట్టు, అయినా నువ్వు చెప్పావు కాబట్టి యజ్ఞం పూర్తి చేస్తున్నా అని యజ్ఞం పూర్తి చేశాడు. ఇంద్రుడికి మొత్తం స్వర్గం ఇచ్చాడు. ఇంద్రుడు పెద్దవాడు, ఈయన చిన్నవాడు, అందుకే ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టాడు గనక వామనుడికి ఉపేంద్ర అని పేరు వచ్చింది, ఉపేంద్రుడు అన్నారు. ఎంత గొప్ప తమ్ముడండి ఆయన, పాలడగలేదు, నాకు వాటా ఇమ్మన్నాడా అడగల, మొత్తం రాజ్యం అంతా కష్టపడి బలిచక్రవర్తి దగ్గర లాక్కున్నాను నాదన్లా, ఏమీ అడగల, మేలు కూడా అడగల. మేలు అడగడం అంటే ఏంటంటే గుడ్ విల్ అంటామే ఇప్పుడు ఇంగ్లీష్లో, అదన్నమాట నీకోసం రాజ్యం సంపాదించాను కనుక నాకు గుడ్ విల్ ఇయ్యన్లా, ఏమీ అడగల, మొత్తం రాజ్యం పట్టుకొచ్చి ఇంద్రుడి చేతిలో పెట్టాడు. ఇంత గొప్ప అన్నగారు తమ్ముడు ఉంటే, తమ్ముడు గొప్పవాడైతే అన్నగారు హాయిగా సుఖంగా ఇంట్లో కూర్చున్నా వాడికి రోజులు వెళ్ళిపోతాయి అన్నారు. అది అందుకని తమ్ముడు అంటే ఆ విష్ణుమూర్తి వామనుడు లాంటి తమ్ముడు ఉండాలి. అన్నగారికి జాతకమే జాతకం. ఇది పరమ పవిత్రమైన వామనావతార ఘట్టం. ఇక ఇప్పుడు సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రుడికి చిట్ట చివరి ఘట్టం అష్టమ స్కంధంలో చెప్పాడు. ద్రవిడ దేశాన్ని సత్యవ్రతుడని ఒక రాజు పరిపాలించాట. ఆ సత్యవ్రతుడు ద్రవిడ దేశాధీశ్వరుడు, తమిళ ఆంధ్ర కేరళ కర్ణాటకములను పాలించాడు. ఆ మహానుభావుడు ఒకనాడు ఈ సంసారం అంటే విరక్తి కలిగి వైరాగ్యం పొంది అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. అడవిలో ఒక చిన్న చెరువు తవ్వించుకుని ఆ చెరువులోనే, ఇది ఇప్పుడు డాక్టర్ గారు అక్కడ తవ్వించిన చిన్న చెరువు లాంటి చెరువు అది, ఆ చెరువును చూస్తే ముచ్చటగా ఉంటుంది, కుదరదు కానీ చెరువును పట్టుకుపోయి మా పీటలో పెట్టుకోవాలి ఉంది, కుదరదు కదా పెద్ద గొడవ ఇది. ఒక ఆవిడ గణపురంలో, మేము గణపురంలో చాలా కాలం ఉన్న రోజుల్లో మా హౌస్ ఆనర్ అనమాట ఆవిడ, ఏమండి పద్మాగర్ గారు చిన్నప్పటి నుంచి నేను మంచి పురాణాలు, ఆవిడకు కూడా పురాణం చెప్పానండి, గంగా భాగీరథి సమానురాలైన పూజ్యురాలు పురాణం చెబుతూ ఉంటే ఆవిడ హైదరాబాద్లో ఉండేది, అప్పుడప్పుడు వచ్చేది. ఏమండి పద్మాగర్ గారు మీకు మంచి మంత్రాలు ఇవ్వచ్చు కదా, ఈ ఇల్లు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టే మార్గం లేదా, ఇక్కడ చూస్తే 100 రూపాయల కంటే అది రావట్లే, అక్కడ 5000 ఇస్తున్నారు అంతండి. అది గొడవ గణపురంలో, అది కొండరాజవరంలో ఇంటుంటే ఏమిస్తాడు రెంటో, ఇక్కడ ఏదో ట్యాక్టో పెంటో తప్ప, అక్కడికంటే హైదరాబాద్లో బోల్డ్ అప్ వస్తుంది మరి. అందుకనంటే నాకు నవ్వాగరా అంటే, ఈ కుదరదు కానీ మన మానవులకి ఇల్లు తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టేసుకుని అద్దె సంపాదిస్తాం, ఏ బెంగళూరులోనో పెట్టుకుంటే ఇంకా, ఇదే కలకత్తాలోనో బొంబాయిలో అయితే అవి అవో ఇక చెప్పే అక్కర్ల, నాకు కుదరట్లేదు కానీ అలాగే ఇది పట్టుకుపోవాలని ఉందన్నమాట. అది అంత ముచ్చటగా ఉంటుంది ఈ చెరువును చూసినప్పుడు. ఈ చెరువు కంటే అక్కడ దారిలో వస్తున్న చెరువుల మధ్యలో కాళీయమర్దనం చేస్తున్న కృష్ణుడు కూడా ఎత్తుకోవాలని ఉంది, కుదరటం లేదు అని చేత ఈ బెంగలు అలా కొన్ని కొన్ని ఉండిపోతే ఏం చేస్తాయి ఈ జన్మకి రకానిద్దాం. అలాంటి చెరువు ఒకటి నిర్మించుకున్నాడు సత్యవ్రతుడు. అందులో స్నానం చేసి ఒక రోజున సూర్య భగవానుడు ఇక్కడ అర్ఘ్యం ఇస్తున్నాడు. ఆ చేతిలోకి ఇంత చేపపిల్ల వచ్చింది, చాలా చిన్న చేపపిల్ల, ఉలిక్కి పడ్డాడు ఆయన. ఇదేంట్రా సంధ్యావందనం చేసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇద్దామంటే చేపపిల్ల వచ్చిందని ఆ చేపపిల్ల నీటిలో వదిలేశాడు. అప్పుడు ఆ చేపపిల్ల చిన్న కంఠంతో ముచ్చటగా, మన వాళ్ళు ప్రారంభంలో కాగితాలు చూసుకుని చక్క చెబుతూ ఉంటారే అలాంటి చిలక పలుకులతో అందనమాట, మహారాజా సత్యవ్రత మహారాజా, నేను చేపపిల్లని, ఈ చెరువులో ఇంకా చేపలు ఉన్నాయి, చిన్న చేపని పెద్ద చేపని మింగేస్తాయి, అందుకని చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెనుమాయ అని అంటే అనేవారు పోనవి, నన్ను తక్కిన చేపలు మింగేసేస్తాయి, లేదా మొసళ్ళు మింగుతాయి అని భయపడి నీ చేతిలోకి వచ్చాను రక్షించమని. నువ్వేమో మళ్ళీ నన్ను నీళ్లలో వదిలేశావు. మహారాజులు ఇలా రక్షించమని వచ్చిన వాళ్ళని విడిచిపెడతారా? అసలు క్షత్రియుడంటే అర్థమేమిటి? క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. గాయం కాకుండా తన ప్రజల్ని రక్షించేవారట పూర్వం మహారాజు. మహారాజు గారి పరిపాలనలో తన పౌరులకి ఇంత దెబ్బ తగిలి రక్తం కారకూడదు. ఎంత ధర్మంగా పాలించారు. ఇవాళ ప్రజలందరికీ దెబ్బలే, కానీ గవర్నమెంట్ హాయిగా దర్జాగా ఉంటుంది, పట్టించుకోదు. చస్తే నాకే నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు అంటారు. కానీ ఆనాడు మహానుభావులు వాళ్ళు అలా రక్షించవలసిన నీవు నన్ను జలచరములు భక్షించకుండా కాపాడలేవనగానే జారిబడి వెంటనే పక్కనే కమండలం ఉంది, ఆ కమండలంలో వేసి జపం పూర్తి చేసుకుని కమండలం ఆశ్రమానికి తీసుకొచ్చాడు ఆ మహారాజు. తెరా ఇంట్లో కమండలం పెట్టబోతుంటే కమండలం బరువెక్కింది. చూస్తే ఇంటి చేప పిల్ల కాస్త కమండలం నిండిపోయింది. కా మహారాజా, ఈ కమండలంలో నిండిపోయా నాకు సరిపోట్ల స్థలం, ఇంకెక్కడన్నా వెయ్యవా అంటే పక్కనే పెద్ద కొండ ఉంది మంచినీళ్ళ కొండ, కొండలో వేశాడు. కొండలో వేసి పక్కకి తిరిగేలోపు కొండ నిండిపోయింది. కొండ సరిపోవట్లేదు మహారాజా, ఇది తెల్లబోయింది. ఏం చేపండి బాబు, ఇలా పెరిగిపోతుంది, మార్వాడి అప్పులేగా, వరల్డ్ బ్యాంక్ అప్పులేగా అనుకుని ఈ కొండను తీసుకెళ్ళి ఆయన దొడ్లోనే ఈ డాక్టర్ గారు తవ్వించిన చిన్న చెరువు లాంటి చెరువు ఉంటే ఆ చెరువులో వేశాడు. ఇంతలో చెరువు నిండిపోయింది. ఇది చాలదరగానే ఇంకో పెద్ద చెరువు బయట ఉంది, అక్కడ వేశాడు, అది నిండిపోయింది. ఇంత చెరువు నిండిపోతే ఇక లాభం లేదనుకుని అతి కష్టం మీద దాన్ని తాళతో కట్టి ఈడ్చుకెళ్ళి సముద్రంలో వదిలిపెట్టబోయాడు ఆయన. అప్పుడు అదండి, మహారాజా నిన్ను రక్షించమని వస్తే సముద్రంలో పారేస్తావా, తిమింగలాలు మింగేయవు నన్నది. ఇప్పుడు నేను రెండు చేతులు జోడించి శ్రీమన్నారాయణుడు నువ్వు నాకు అర్థమైపోయింది, వాసుదేవ పరంధామ పురుషోత్తమ, ఇంత చేపవి నిన్ను తిమింగలం మింగుతుందా స్వామి, నన్ను పరీక్షించడానికి వచ్చావు కానీ ఒక్క క్షణకాలంలో చెరువులకు చెరువులు నిండిపోతూ ఈ సముద్రాన్ని ముంచెత్తగలిగిన వాడివి నువ్వు. వాసుదేవ కమలనాభ పద్మనాభ పురుషోత్తమ, నీకు నమస్కారం చేస్తాను. నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు? అసలు నువ్వెవరివి, ఏమిటి అని రెండు చేతులు జోడించి నమస్కరించగానే ఆయన చూస్తూ ఉండగానే ఆ చేపలో నుంచి తన దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చాడు. చేప చేప కింద ఉంది, అందులో విష్ణు రూపం కనపడింది. ఓ సత్యవ్రత ద్రవిడ దేశాధీశ్వర, నీకోసం నేను వచ్చాను. నువ్వు నా భక్తుడివి, పరమ తపోనిష్టాగరిష్ఠుడివి. ఎండకి ఎండి, వానకి తడిసి, మంచుని లెక్క చేయక నా కథలు విన్నవరు. అలా వింటే భగవంతుడు ప్రత్యక్ష అవుతాడు. అందుకు చెబుతున్నాను, చెప్పేవాడికి ఉండాలండి, వినేవాళ్ళకి ఉండకూడదు. లోపల ఉండి ఉన్న వాళ్ళకేమో 10 ఏళ్ళ తర్వాత కనపడ, 10 జన్మల తర్వాత కనపడతాట, బయట ఉన్న వాళ్ళకి ఈ జన్మ అయిపోయాకే కనపడతాట విష్ణుమూర్తి. ఎందుకంటే ఆయన అంత కష్టపడ్డాడు, ఎండకెట్టి వాడకి తెలిసి నారాయణ పడి అన్నీ తట్టుకుని తపస్సు చేశాట. ఆ తపస్సుకు మెచ్చుకున్నాను. నేటికి 7 రోజుల తర్వాత పరమ ప్రపంచ ప్రళయం వస్తుంది. బ్రహ్మగారు పగలంతా పూర్తి చేసుకుని రాత్రి వాళ్ళ నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పుడు మొత్తం లోకమంతా నాశనం అయిపోతుంది, జల ప్రళయం వచ్చేస్తుంది. అప్పుడు కట్టిక చీకటి వస్తుంది. ఆ చీకట్లో ఒక పెద్ద ఓడ నీ దగ్గర కొట్టుకొస్తుంది. ఆ ఓడలో సప్త ఋషులు మాత్రం ఉంటారు మిలమిల మెరుస్తూ. నువ్వేం చేస్తావంటే ఈలోపు ఈ సృష్టి మళ్ళీ వచ్చాక, భూమి మళ్ళీ వచ్చాక ఈ విత్తనాలు చెట్లు పంట ఉండాలి కదా, అందుకని విత్తనాలన్నీ బస్తాలకి బస్తాల కింద వరి విత్తనాలు, ధాన్యం విత్తనాలు, ఇంకా రకరకాల పంటల విత్తనాలన్నీ మూటలు కట్టు. ఆ మూటలన్నీ నీ ఆశ్రమంలో పెట్టుకో. నీ దగ్గరికి ఓడ వస్తుంది, సముద్ర తీరం దగ్గరికి వచ్చాయి ఈ విత్తనాల మూటలతో వాడెక్కి. ఆ సమయంలో ఓడలో దగ్గరికి ఒక పెద్ద పాము వస్తుంది. ఆ పాముతోటి ఓడకి ఉన్న కొమ్ము కట్టు. నేను ఈ చేప రూపంలో వస్తా, నాకు ముక్కు దగ్గర ఒక పెద్ద కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ముకి రెండో వైపు కట్టేయి. అప్పుడు నేను ఆ ఓడ సముద్రంలో మునిగిపోకుండా, కెరటాల దెబ్బకి నాశనం కాకుండా కాపాడతా. ప్రళయకాలంలో నువ్వు, కొంతమంది ఋషులు, ఈ విత్తనాలు మిగిలితే మళ్ళీ కొంతకాలానికి సృష్టి ఆరంభమయ్యాక అప్పుడు వీళ్ళ వల్ల ఈ ఋషుల ద్వారా సృష్టి ఏర్పడుతుంది. బ్రహ్మదేవుడు మళ్ళీ భూమిని లోకానికి తీసుకొస్తాడు. అప్పుడు ఈ విత్తనములతో మళ్ళీ పంటలు మొదలైనవి ఏర్పడతాయి. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి, అలా నిన్ను అనుగ్రహించడానికి నీ తపస్సుకు మెచ్చుకుని వచ్చాను. నన్ను కాపాడవుగా, ఇక నిన్ను ప్రపంచ ప్రళయకాలంలో కాపాడతాను. అందుకే మన ఇంటికి ఎవడొచ్చినా రక్షించాలని గుర్తుపెట్టుకోండి, ఎవరిని రక్షించినా అది విష్ణువుని రక్షించినట్టే అన్నాడు ఆయన. అలాగే వాసుదేవ అన్నాడు, అంటే 7 రోజుల్లో సర్వనాశనం అయిపోతుంది సృష్టి, ఇప్పుడు కాదు అప్పుడు ప్రళయం వస్తుంది. అందుకని ఆయన అప్పటి నుంచి వాసుదేవ పరంధామ అనుకుంటున్నాడు. సరిగ్గా 7వ రోజు అర్ధరాత్రి మొదలయ్యింది. భయం భయంకరమైన తుఫాను. విలయకాల విద్యుల్లతా విలోకనంబున రెమ్మరుగని సొమ్మలు ఓవుతున్న లేగలు లేగల తోడలకు నడ్డంగులిడి ప్రళయకాల భైరవ భేరి ఉంకారాది చప్పుడు చెవల అంభారవంగులు చేయుతూ రక్షణ క్షేతి శబ్దంబుల జడిం బడి విడువని జడి సైరింపక జగంబంతయు నష్టం బయ్యే అన్నారు. అక్కడ ప్రపంచ ప్రళయకాలం, ఓ వర్షం అలా దబ దబ పడిపోతుంది, పిడుగులు పడిపోయాయి, మెరుపులు మెరిసిపోతున్నాయి, మొత్తం ఊళ్ళు కొట్టుకుపోయాయి. అప్పుడు ఉండరాజవరము లేదు, పద్మాకర్ గారు లేరు, రేవరు లేరు, సమస్తం కొట్టుకుపోయింది ఆ ప్రపంచ ప్రళయకాలంలో. అటువంటి ప్రళయంలో ఇక ఈ సృష్టిలో ఏమీ మిగలలా, ఈయనొక్కడే బిక్కు బిక్కుమంటూ విత్తనాలు మూటలన్నీ మోసుకొచ్చాడు. వచ్చినట్టు నో పోర్టర్, అక్కడ ఆ సముద్ర తీరం దగ్గరకు వచ్చాడు. ఈయనున్న కాస్త ప్రదేశం తప్ప మొత్తం పోయింది జగత్తంతా. కటిక చీకటి, ఇంతలో మినుకు మినుకుమంటూ నక్షత్రాల్లాగా ఒక కాంతి కనపడింది. వాళ్లే సప్త ఋషులు అన్నమాట, ఏడుగురు ఋషులు, మహానుభావులు, మరీచి, అంగిరుడు మొదలైన వాళ్ళు ఒక వాడలో వస్తున్నారు. ఆ వాడల్లో ఉన్న ఋషులే మనకు మినుకు వింటూ కనపడుతున్నారు. వశిష్ఠాదులు అందులో ఉన్నారు. ఎంతలో ఈయన దగ్గరకు వచ్చింది ఆ వాడ, ఆ వాడ కూడా కెరటాల దెబ్బ కదిలిపోతుంది. లోపల ఉన్న ఋషులు కూడా భయపడుతున్నారు అప్పుడు, చస్తామేమోనని. ఇంతలో ఈయన ఆ మూటలు అందులోకి విసిరి అందులో దూకాడు. పెద్ద పాము వచ్చింది, ఆ పాముతో వాడని కట్టాడు. ఇంతలో అక్కడికి వచ్చేసాడు లక్ష యోజనముల వెడల్పున్న మత్స్యం, మహా మత్స్య అవతారంతో స్వామివారు. అది ఆ మత్స్యాన్ని పైన పెద్ద కోర ఉందన్నమాట, ఆ కొమ్ముకి రెండో వైపు తాడుతో కట్టేశాడు. ఆ తాడు కాదు పాము, మామూలు పాము కాదు, అదే అనంతుడు, విష్ణుమూర్తిలోని అంశ. అందుకే అనంతుడు అక్కడే మిగులుతాడు ఆదిశేషుడు. ఆ తర్వాత వాడ సముద్రం పాలు కాకుండా కెరటాల్లో మునిగిపోకుండా కాపాడేట ఆయన. ఈలోపు బ్రహ్మగారు ఆహ్వాని ఆవులించి నిద్రపోయాడని చెప్పాయి కదా, ఆయన నిద్రపోతే ప్రళయం. ఆ నిద్రలో ఉన్న బ్రహ్మగారిలో నుంచి వేదములు బయటకు వచ్చేసాయి. వేదములు బయటికి రావడం అంటే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలు ఎత్తుకుపోవడానికి వేదాలు ఏమన్నా పుస్తకాలా అని, అది కాదు. కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని వైరస్ ఎలా నాశనం చేస్తుంది, ఆ వైరస్ సోమకాసురుడు. కంప్యూటరే బ్రహ్మదేవుడు, ఆయనలో ఉన్న జ్ఞానమే వేదం. వేదము ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వాడు పట్టుకుని అపహరిస్తాడు, నాశనం చేస్తాడనమాట. మొత్తం కంప్యూటర్లో సమాచారాన్ని, వ్యవస్థను నాశనం చేసే వైరస్ గాడు వాడు. హయగ్రీవుడు లేక సోమకుడు, రెండు పేర్లు ఉన్నాయి వాడికి. ఆ రాక్షసుడు వచ్చాడు, ఆ వేదాలు ఎత్తుకుపోయాడు. వాటిని చదువుకుంటూ మళ్ళీ ఇక్కడ ఉంటే ఏమవుతున్నానండి, ఆ సముద్ర జలాల్లో దాగాట. అలా దాగగానే వేదాలు అరుస్తున్నాయి, మేము నాశనం అయిపోతున్నాం, జ్ఞానం నాశనం అయిపోతే ఇంక సృష్టి ఎలా వస్తుంది, రక్షించు వాసుదేవ పరంధామ అన్నారట. ఉర్రకంభో నిధిలోన
వేదముల కుయ్యు దైన్యముగాంచి వేగరులల్లారిచి దవడలన్ మెదముతున్ వేకన్ తోకసారించి మేన్ మెరయన్ మోమును దీటి అయ్యడల పిన్మీనాకృతిన్ విష్ణుడు అక్కరటిన్ దాకి వధించే ముష్టిదళిత గ్రావున్ హయగ్రీవునిన్.
వాడి పేరు హయగ్రీవుడు అని చెప్పారు ఇక్కడ. వాడు కూడా భయంకరాకారుడు, గుర్రపు తలతో ఉంటాడు. ఇంకో హయగ్రీవుడు కూడా ఉన్నాడు మొత్తం భాగవతంలో. ఈ హయగ్రీవుడు లేక సోమకుడని పేరు కలిగిన పరమ భయంకరుడైన రాక్షసుడు వేదాలు దాచేస్తూ ఉంటే ఆ వేదాలు పాకి పాకి రక్షించు రక్షించు అంటున్నాయి. ఆ కుయ్యు దైన్యముంగాంచి వాటి మరాలించాడు, వాటి ధీరత్వం కనిపెట్టాడు. గరులల్లార్చి పక్కన రెండు మొప్పలు ఉంటాయి, చేపలు చూసారా, గిల్లు ఏదో అంటారు దాన్ని, వాటిని టపా టపా కొట్టాడు. ముఖం ఇటు ఇటు తిప్పాడు. వీకం తోక సారించి, తోకని సారించి కోట్టాడు నీళ్ళలో ఒక దెబ్బ, అంతంత కెరటాలు లేచేలాగా. మేన్ మెరయన్ ఆ నీటిలో శరీరం ధగ 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 బంగారుపు రంగులో మెరిసిపోతూ ఉండగా దవుడలు దీటి ఆ దవడలు ఇలా కొరికాడు. లోపల కూరలు కూడా ఉంటాయి సొర చేపలకి, వాటికి పెద్ద చేపలకి, అటువంటి వాటితో వచ్చేసాడు ఆయన. మీనాకృతి విష్ణుడ కరటిందాకి వధించే ఈ మత్స్యావతారంతో వచ్చి, కరటి అంటే మోసగాడు, పరమ వంచకుడు వాడు, అటువంటి వాడిని హయగ్రీవుని చంపాడు. ఈ హయగ్రీవుడు ఎటువంటి వాడు, ముష్టి దళిత గ్రావుడు. గ్రావము అంటే కొండ, కొండని పిడికిటితో కొడితే కొండలు పగిలిపోతాయి కాకుండా. ముష్టి అంటే పిడికిలి, అంతేగాని ఈ వీళ్ళు ఎత్తుకునే ముష్టి అంటే అదే అర్థం. ఇంటికి వచ్చిన వాడికి గుప్పెడు బియ్యం వేసేవాడు, గుప్పెడు బియ్యం పుచ్చుకున్నాడు కనుక వాడు ముష్టి వాడు. క్రమక్రమంగా ముష్టి అంటే మనకి భయం పడుతుంది కానీ, ఇంతకీ ముష్టి దళిత గ్రావుడు అంటే పిడికిట్టుతో కొండలని కూడా పిండి చేసేవాటి వాడు, అంతటి బలవంతుడు. అటువంటి వాడిని చంపేసి వేదాలు రక్షించాడు. క్రమంగా బ్రహ్మగారు ఆవులించాడు, మెలకు తెచ్చుకున్నాడు, ఆయన కళ్ళు తెచ్చుకున్నాడు. పక్కన సరస్వతి కూడా వీణ సవరించింది. సృష్టి ఆరంభంలో వీణ సవరించింది సరస్వతి అని భాగవతంలో ఉంది. ఏకరావు గారు సరస్వతి చేతిలో వీణ లేదని ఈ మధ్యన జుట్టు ఊడిపోయిన పెద్ద మనిషి ఒక పురాణం చెప్పేస్తున్నాడు. అది మహాపాపం. సరస్వతి చేతిలో పుట్టుకతో ఉంది వీణ. కావాలంటే ఒకసారి చూడండి భాగవతంలో సుస్పష్టంగా ఆవిడ ప్రళయంలోంచి లేచిరావు గారు వీణ సవరించి అని వచనంలో రాశాడు పోతన గారు కూడా. అలా చక్కగా వీణ సవరించుకుంది, వాళ్ళు లేచారు, సృష్టి ప్రారంభించారు. ఇప్పుడు ఈ సత్యవ్రత మహారాజుని పిలిచాడు విష్ణువు. నాయన నువ్వు సూర్య భగవానుడిలో ప్రవేశించి ఆయన ద్వారా ఆయనకు కొడుకై పుట్టు అని, శ్రద్ధతో నన్ను పూజించటం వల్ల నీకు శ్రాద్ధదేవుడు అని పేరు. అనగానే ఈ శ్రాద్ధదేవుడు కాస్త వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయనకి కొడుకై పుట్టాడు, వైవస్వతమను అన్నారు. అందుకే ఆ వైవస్వతమను ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నాడు సూర్య భగవానుడి పుత్రుడు. ప్రళయకాలంలో నాశనం కాకుండా విష్ణుదేవుడి అనుగ్రహంతో చేపరూపంలో ఆయన రక్షించటం వల్ల మనకు మనువయ్యాడు. ఈ యుగాంతం వరకు మనకి ఆయనే మనువు. అదృశ్య రూపంలో పైనుంచి ఆయన మనల్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆయన
డాక్టర్ హరిత డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వేదిక మీదకు వచ్చి గురువు గారిని సన్మానించవలసిందిగా కోర్చు.
నేను సీట్ ఎందుకు ముందుకు వచ్చానంటే టేక్ యువర్ సీట్ అన్నారు ఇందాక ఎవరు, అందుకని ఒక చోట టేక్ యువర్ సీట్ అంటే పాప అప్పుడే ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నాడు ఒకడు కుర్రాడు, ఆ కుర్చీ ఇంటికి పట్టుకుపోయాడు. ఏమిటంటే టేక్ యువర్ సీట్ అన్నారు కదండి. ప్రత్యేక చెప్పగల భావం ఉంటున్నానంటే అంత వాత్సల్యం నాకు. ఆయన ఆశ్రమం కాలేజీలో చదువుకుంటూ ఓ రోజున వినాయక చవితి రోజుల్లో ఏలూరులో రామకోట్లో అశేష జనం బాగా వచ్చిపోయి జనం ఉపన్యాసం చెప్తుంటే కింద కూర్చుంటే ఏదో సామాన్య మానవుడిలో ఉన్నాడు. తర్వాత కాసేపు నాక నేనేనండి సుబ్రహ్మణ్యం కదా గారు, సుబ్రహ్మణ్యానండి ఇలా డాక్టర్ గారు కాబోయే అల్లుండండి అన్నాడు. ఆశ్చర్యం కలిగింది. భగవంతుడి యొక్క లక్షణం ఏంటంటే ఎందుకు సంపదలు ఇస్తాడు, ఎందుకు విద్య ఇస్తాడు, విద్య వస్తుంది వినయం, వినయమునను పడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలనను ధర్మంబు, దాని వలన ఐహికాముష్యక సుఖంబులు అంటున్నారు. మా డాక్టర్ గారు సంపూర్ణంగా పరమయోగి. భార్య అనుకూలవతి, కొడుకు సాధుకృతుడు, పాడలు అనుకూలవతి. ఒక పూజ్యురాలు ఒక సంపద కలిగినటువంటి వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు అయితే వాళ్ళకి ఎలాంటి సంతానం కలుగుతారు? బంగారం లాంటి కూతురు, బంగారం లాంటి కూతురు అంటే బంగారం ఉంటే బంగారం కాదు, మనస్సు బంగారం. ఆ బంగారానికి ఇంకో బంగారం కూడా తాలితో కూడిన బంగారం వచ్చింది. ఈ దంపతులు ఇద్దరు 10 కాలాల పాటు హాయిగా చల్లగా ఉండాలని గుంటూరులో కూడా గురువు ఏర్పాటు చేయాలని సాధారణంగా గురువులకు వేసిన దండని శేషమాల అంటారు. ఈ మాలని బాబుకి చిరంజీవిగా ఉండడం కోసం, కుటుంబం బాగుండడం కోసం వేస్తున్నాను. మరొక్కసారి అందరికీ మంగళాశాసనం చేస్తూ సౌభాగ్యవతి భవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహి
மங்களம்